శివుడు చేసింది, చెప్పిన ఉంటుంది చేసింది. ఒకప్పుడు నుంచి ఎప్పుడు రాకపోతూ ఉంటుంది. అంటే మీ శరీరాలు ఎప్పుడు ఉండవు, వస్తామంటే వెళ్ళిపోతాను. ఒక కాలంలో వస్తాం, ఇంకో కాలంలో వెళ్ళిపోతారు. ఆ ఖాళీకి అంటే కాలానికి అది కాలం ఉంటుంది, కాలం కాలం కాలానికి ఇప్పుడు అదేమి కాదు అంటే అంటే కాలికి అధిష్టానం రోజు ఎలా ఉందో కాలానికి అధిష్టానంగా శివుడు ఉంటాడు. అంటే పరబ్రహ్మం ఉంటుంది. మీకు అర్థం అవుతుంది, ఆ పరబ్రహ్మం ఆధారంగా లేకపోతే కాలం పై నడవదు. అంతగా ఖాళీ శివుడు శివుడు శరీరం మీద నిల్చుని చేస్తారు బొమ్మలు. దాని అర్థం అంతకని శివుడు నడవరంగా పోతుంది. అంటే ఈ కాలానికి ఈ నామాలకి లోకాలకి ప్రపంచం యొక్క నడక అధిష్టానంలోకి వస్తూ అదే బ్రహ్మ, అదే శివుడు, అదే బ్రహ్మ, అదే శివుడు. అంటే కాలు అంటే కాలం కాలం కూర్చో కాలు చూడని వెళ్ళిపోతున్నాడు, వచ్చి వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు. అలాగే ఒక కాలంలో జనం వస్తారో కాలంలో వెళ్ళిపోతా ఉంటారు. ఇదంతా మన చేతులు పరమేశ్వరుడు చేతులు, మన చేతులు ఏమీ లేదు.
ఎవరికైనా చదువులు బాగా వస్తున్నాను కూడా మనం తెలియజేయట్లలో వస్తున్నాయని మీరు అనుకుంటారు. అలాగే తీసుకొస్తారని ఆయన ఇప్పుడు ఆడపడుతుంది తీసుకురావటం మానేశారు, గౌరవించడం మానేశారు. అలవాటు లేదు ఇక్కడ బెంగాల్లో. దసరా పండుగ చాలా బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు దసరా పండుగ. దసరా పండుగ బాగా చేయటం అష్టమి రోజును నవమి రోజును దశమి రోజును ఆడపడుచుని తీసుకొస్తారు. ఆ మూడు రోజులు వాటిని పెట్టి మన ఏకాదశిలోనూ వాళ్ళకి బట్టలు పెట్టి పంపిస్తారు, బట్టలు పెడతారు ఆడపడుచు. అది బెంగాల్లో సాంప్రదాయం. బెంగాల్లో ఎక్కువ అమ్మవారి భగవంతుని అమ్మవారి రూపంలో పూజిస్తారు. రామకృష్ణ పరమహంస గారు కూడా మాట్లాడితే ఖాళీ ఖాళీ, మేము రామ రామ ఎలా ఉంటాము ఖాళీ ఖాళీ అని అని అంటారు. అలాగే కాకినాడ డాక్టర్ గారు ఉన్నారు, నేను కాకినాడ చెప్తే నేను చదువుతాను. దేవి భక్తురాలు ఈ తొమ్మిది రోజులు భోజనం చేయాలి. ఈ ఊపిరి చేస్తే డాక్టర్ గారు రూపాయలు అవుతారు. ఈ తొమ్మిది రోజులు భోజనం చేయరు, తింటే అచ్చిపండు తింటారు, లేకపోతే అచ్చిపండు లేకపోతే యాసిడ్ క్యాన్ తింటారు. ఈ నవరాత్రి తొమ్మిది రోజులు అద్వైతోడు సంబంధం నోట్లో వేసుకోరు. అది నిప్పుతో నిప్పుతో తేడం, కాఫీ కానీ టీ కానీ అన్నం కానీ కూర కానీ ఏమి తినరు. తింటారు ఆఫ్రికాలు తింటారు, అండి అచ్చిపండు తింటారు అంతే. మామూలుకి ఏం ముట్టుకొని తొమ్మిది రోజులు పదో రోజు వస్తుంది. ఈ తొమ్మిది రోజులు అలా చేస్తే ఈ తొమ్మిది రోజులు నిష్ఠగా చేస్తే దశమి రోజున మనకి దశమహా పాపాలు పోతాయన్నారు. అంటే అన్నింద్రియాలతోటి దశేంద్రియాలతో చేసిన పాపాలు పోతాయి. మొన్న కాకినాడ ఏదో మాటల సందర్భంలో చెప్తున్నారు, ప్రతి మనిషికి ఇంద్రియాలు ఉంటాయి, ఎన్నింద్రియాలు ఉన్నాయో అన్నింద్రియాలతో చేసిన పాపాలు పోతాడు. ఈ తొమ్మిది రోజులు అంత నిష్ఠగా చేస్తారు, శక్తి దయ వల్ల ఆ పాపాలన్నీ దశమ దశమి రోజుని నవరాత్రులు బాగా శ్రద్ధగా చేస్తే దశమి రోజుని దశమహా పాపాలు పోతాయి. దశ అంటే పది, అంటే పది ఇంద్రియాలతో చేసిన పాపాలన్నీ పోతాయి. ఏమంటాడు తిరుగుతా ఉంటుంది, అవసరం లేని మాట్లాడటం మాట అవసరం లేని మాటలు నాలుగు కూడా చాలా పాపాలు చేస్తాయి, అన్ని ఇంద్రియాలు పాపాలు చేస్తాయి. ఈ పాపాలు నవరాత్రులు ఎవరైతే శ్రద్ధగా చేస్తున్నారో, ఉపవాసం ఉండి ఎవరైతే శ్రద్ధగా చేస్తున్నారో డాక్టర్ గారు అంటూ ఉంటారు. నిష్ఠగా ఉంటారు ఈ పది రోజులు, ఈ పది రోజులు కూడా నిష్ఠగా ఉంటారు. సరే పురాణాలలో చెప్పిన కథలు అంటే మహిషుడని ఒక రాక్షసుడు ఉన్నాడు, మహిషుడు అతని పేరు. అతను చాలా తపస్సులు చేసి బ్రహ్మదేవుడు వరం కోరాడు, ఏ పురుషుడి ద్వారా ఏ పురుషుడి ద్వారా నేను చనిపోకూడదా, అంటే స్త్రీని నన్ను ఏం చేయలేరని అతని ఉద్దేశం. అది ఆ మహిషుడికి మహిషుడు అనేవాడు చాలా మంది మనుషుల్ని బాధ పెట్టాడు, దేవతను బాధ పెట్టాడు వరబరం చూసుకుని. అంటే నీకు డబ్బు బలం ఉండొచ్చు, చదువు బలం ఉండొచ్చు, కానీ ఇతరులను పీడించకూడదు. ఆ మహిషుడనే రాక్షసుడు కొంతమందికి రాజకీయ అధికారం ఉంటుంది, కొంతమందికి ధనబలం ఉంటుంది, కొంతమందికి విద్యాబలం ఉంటుంది, కొంతమందికి అంగత బలం. ఈ బలాలు ఉన్నాయి కానీ ఇతరులను పీడించకూడదు. ఆ మహిషుడు అలా చేసేవాడు, అందరినీ పీడించోడు, దేవతలను పీడించోడు. అయితే పురుషుల్ని ఎవరో చంపకుండా వాడిని వరం కోరాడు. అప్పుడు దేవతలందరూ అమ్మవారిని ప్రార్థించి ఈ రూపంలో, ఈ దుర్గ రూపంలో తీసుకొచ్చి అమ్మవారిని దేవతలందరూ ఆవిడకు అవయవాలు ఇచ్చి ఈ 9 రోజులు మహిషుడితో యుద్ధం జరిగించి ఆవిడ చేత 10 రోజులు వాళ్ళు ఆ మహిషిని చంపేసింది. 10 రోజులు ఆవిడ చంపేసింది కాబట్టి ఆవిడకి విజయం చేసింది. 10 రోజులు ఆ మహిషుడైన రాక్షసుడు చంపింది కాబట్టి 9 రోజులు యుద్ధం చేసి 10 రోజులు జరిపింది, విజయం సంపాదించింది కాబట్టి దీనికి విజయం దర్శనమే అవుతుంది. ఇది పురాణంలో సరసంగా రాముడు కూడా రావణాసురుడు విజయదశమి రోజున చంపాడని చెప్తారు. ఉత్తరాదిన అభిప్రాయం ఉంది. అంతే మనం ఈ శక్తిని ఆరాధించినప్పుడు ఇది మనం గౌరవంగా ఆరాధించాలి. దేవీ నామంకి దేవి, ఇప్పుడు మనకి మహాభాగవతం, విష్ణు పురాణం, శివ పురాణం ఎలా ఉందో ఈ దేవ గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే దేవీ భాగవతం ఉంటుంది. మనకి 18 పురాణాలు, అందులో పురాణంలో దేవీ భాగవతం ఉంటుంది. ఆ దేవీ భాగవతంలో ఈ అమ్మవారి యొక్క లక్ష్మీదేవి, దుర్గ గురించి, సరస్వతి గురించి అన్ని విషయాలు చెప్పారు. కొంతమంది దేవీ భక్తుల దేవీ భాగవతం పారాయణం చేస్తారు. ఈ 10 రోజులు మనం భగవద్గీత ఎలా పారాయణం చేసుకుంటాము, ఈ 10 రోజులు దేవీ భాగవతం పారాయణం చేసుకుంటారు. అంటే అంత అమ్మవారి గురించే ఉంటుంది, దేవీ భాగవతం గురించి అమ్మవారి గురించే ఉంటుంది. అంచేత కొంతమందికి ఆ రూపంలో స్మరించడం ఇష్టపడతారు. రామకృష్ణ పరమహంస గారు అన్నారు, తండ్రి కంటే తల్లి దగ్గర సంతానానికి ఎక్కువ చదువుగా మాట్లాడతారు. తండ్రితో చెప్పలేని మాటలు తల్లితో చెప్తారు. మామూలుగా ప్రతి ఇంటి కదా తండ్రితో చెప్పలేని మాటలు తల్లితో చెప్పి తల్లితో మళ్ళీ తండ్రికి చెప్పిస్తా ఉంటారు. అంచేసి తల్లి ఎక్కువ చదువు కాబట్టి అక్కడ ఎక్కువ తల్లిని భగవంతుని తల్లి రూపంలో ఆరాధించడం వల్ల ఎక్కువ చదువు ఏర్పడుతుంది అని చెప్పారు ఆయన రామకృష్ణ పరమహంస గారు. అయితే నీ ప్రీతిని బట్టి మీరు ఆరాధించారు. ఇష్టదేవతలు కూడా మన ఇష్టం కాదు, అది జన్మాంతరంలో భగవంతుడు అవతారాల్లో ఏ అవతారాలు మనం ఎక్కువ ఆరాధించాము, అవతారం మీదే మన మనస్సు నిలబడదు. ఇది బాగా అర్థం చేసుకోండి. జన్మాంతరంలో లేకపోతే భగవంతుడి అవతారాలు మీకు ఉన్నాయి. వరాహ అవతారం ఉంది, నరసింహస్వామి అవతారం ఉంది, రామ అవతారం ఉంది, కృష్ణ అవతారం ఉంది, అనేక అవతారాలు ఉన్నాయి. ఈ అవతారాల్లో పూర్వజన్మంలో ఏ అవతారంలో అయితే మనం ఎక్కువ ఆరాధించాము భగవంతుని, ఆ రూపం మీద, ఆ నామం మీద మనకు ఆకర్షణ కలుగుతుంది. అయితే ఏ రూపాన్ని ఆరాధించినా ఒకటి, వాస్తవం అంటే ఒనులు ఒకటి వస్తు. ఇది ఇప్పుడు సౌందర్య దగ్గర ఎక్కడ వస్తుంది, వాస్తవం. వాస్తవం అంటే నిజమన, ఉన్నదంటే ఉన్నది ఒకటే వస్తువు, అది ఒకటే నిజమా. ఈ జీవకోటి అంటే శరీరం మీదనుకున్నాడు ప్రతివాడు జీవుడు, దేహాభిమానం ఉన్నాడు ప్రతివాడు జీవుడు. మన కళ్ళకు కనిపిస్తున్న ప్రపంచం, మన ఊళ్ళో పూజించే దేవుడు, ఇవన్నీ పరమాత్మ యొక్క రూపాలు తప్పించి పరమాత్మకు భిన్నంగా లేదు. వాస్తవం అని చెప్తాడు సౌందర్యవాదం. మీరు ఎవరికైనా అపకారం చేశారనుకోండి, అది భగవంతుడికి అపకారం చేసినట్టే. ఉపకారం చేశారనుకోండి, భగవంతుడికి ఉపకారం చేసినట్టే. తర్వాత ఈ రూపాలన్నీ కూడా ఏమి, ఈ రూపాలన్నీ మన ఈ పంచభూతాలు, ఈ సృష్టి, తర్వాత జీవకోటి, జీవుడు. మన జీవకోటి జీవుడు అంటే ఎవడు, దేహాభిమానం ఉన్నవాడు ప్రతివాడు జీవుడు. దేహము నేను అనే బుద్ధి ఉంది కదా మనకి, నేను అనే బుద్ధి ఉంది. దేహము నేను, నాది, ఈ రెండు తలంపులు. ఈ రెండు నేను అనేది ఒక తలంపు, నాది అనేది ఒక తలంపు. ఈ రెండు తలంపులు ఉన్నంత కాలం వాడికి పండించాలి మాస్టర్. ఈ రెండు తలంపులు మనకు ఉన్నాయి, ఎంతకాలం ఉంటే అంతకాలం వాడికి పనులు క్షవాలను మోస్తూ ఉండవలసిన కాల ప్రవాహంలో అలా కొట్టుకుపోతూ ఉంటాడు. తర్వాత చనిపోయాక మనం ఎక్కడ ఏ లోకానికి వెళ్తాము, మళ్ళీ ఎక్కడ పడతాము, మన చేతిలో ఏమి లేదు. మరి అంతా ఈశ్వరుడు అడ్మినిస్ట్రేషన్ పరమేశ్వరుడు తెలుసుకుంటాడు. మన చేతిలో దమ్ముడి దమ్ముడి పని అవుతుంది. పొగరబోత్తు మన అందరికీ పొగరబోత్తన వల్ల ఇలా తయారయ్యాం. మన ఏదో మన ఏదో గొప్పవాళ్ళని ఇలా ఒక పొగరబోత్తన వల్ల ఒకవేళ మనకు పరిస్థితులు అనుకూలంగానే మన తెలియజేట్ల ఎలా అనుకూలం కలిగి భగవంతుడు మన జన్మాంతరాలు సుకృతాన్ని బట్టి అలా ఏర్పాటు చేశాడు. మనమేం చేస్తాం, భగవంతు ఇచ్చిన అవకాశాలు చూసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవడం మానేసి పొగరెత్తి కొట్టుకుంటున్నాం. డబ్బు ధనం ఉంటే ధనం లేకపోతే లేదని కూడా వస్తే ఉంటే గర్వం. నీకు అర్థమవుతుంది, చదువు లేకపోతే చదువు రావటం లేదు, వస్తే మన చదువు వస్తే అహంకారం. నేను పండితుంది ఇది పండితుంది అనుకుంటాడు. ఆ పాండిచ్చి ఎంతకి పనికిరాడు, అది పొట్ట పోషించుకోవడానికి ఏదైనా పనికొస్తే. ప్రహ్లాదుడు అన్నాడు, ప్రహ్లాదుడు భాగవతులు అన్నాడు, ఎంత అపూర్వంగా చెప్తాడనిపిస్తుంది. మహర్షి చెప్పిన సారం అనిపించదు. మీరు ఇండియాలో చదువుకోండి, అమెరికాలో చదువుకోండి, 100 PhDలు పుచ్చుకోండి, మీకు అర్థమవుతుంది 100 డిగ్రీలు పుచ్చుకోండి, ఈ చదువులన్నీ అర్ధకాలం వాళ్ళకి తప్పించి దేనికైనా పనికి వస్తాయనా అని అడిగారు. మీరు అమెరికాలో చదువుకోండి, ఇంగ్లాండ్లో చదువుకోండి, ఒకటి కోరికలు తీర్చుకోవడానికి మీరు సంపాదించే డబ్బు, కోరికలు తీర్చుకోవడానికి మీకు అర్థమైంది మీ కామం అంటే కామం అంటే కోరిక, కోరికను తీర్చుకోవడానికి పైసలు సంపాదించుకోవడానికి మీరు అమెరికాలో చదువుకు వచ్చినా రష్యా చదువుకు చెప్పినా మీకు ఈ చదువుల వల్ల ఏమైనా మోక్షం వస్తుందంటే రాదని చెప్పాడు. అయితే ఈ చదువుల వల్ల ప్రయోజనం లేదంటే మీరు అనుకున్న బట్ట కట్టుకోవచ్చు, ఏదైనా వాళ్ళు పెద్ద మేడ కట్టుకుని మేడలో ఉండొచ్చు, అది చిన్నకాలం ఒక 50 లక్షలు పెట్టి ఒక కారు కొనుక్కున్న కారులో తిరగచ్చు. మీరు అమెరికాకి చదువుకు వచ్చినా ఎక్కడికెళ్ళి చదువుకు వచ్చినా అర్ధకామాలను తప్పించి మీ చదువులు ఎందుకు రావు, పొలంలో పెట్టుకోవాలి చివరిలో కన్నా, చివరికి వలకాటులోకి వెళ్ళాలి చదువు. ప్రహ్లాదుడు చెప్పింది అబద్ధం అనుకుంటారు, మీ సంవత్సరం బుద్ధి ఉంది కదా, మీకు అందరికీ బుద్ధిని కొంతమందికి బుద్ధి ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, కానీ అసలు బుద్ధి లేకుండా మనిషి ఉండడం మీరు సొంతంగా ఆలోచించుకోండి. ఈ అమెరికా చదువులు కానీ, ఇంగ్లాండ్ చదువులు కానీ, రష్యా చదువులు కానీ ఎవరికైనా మోక్షం వచ్చింది ఇంతవరకు. అయితే గోపాలు సంపాదించుకోవచ్చు, అక్కడ 4 ఎకరాలు పొలం కొనుక్కోవచ్చు, ఇదే మేడ కట్టుకోవచ్చు, నీకు అర్థమవుతుంది, 1 కోటి రూపాయలు పెట్టిన కారు కొనుక్కుని ఆ కారు తిరుగుతుండొచ్చు, మీరు మీకు బాగా డబ్బు ఉంటే మీ చుట్టాలు ఇంటికి మీ గర్వం చూపించి రావచ్చు. మీకు బాగా డబ్బు ఉందనుకోండి, మీ చుట్టాలు ఇంటికెళ్ళి మీకు ఎంత గర్వం ఉందో మీకు ఎంత డబ్బు ఉందో చూపించి కూడా వస్తా ఉండొచ్చు, మా కారు 50 లక్షలు పెట్టుకుంటున్నామని చెప్పొచ్చు. ఎవరికి పనికొస్తారు కానీ ఇండియా చదువు అమెరికా చదువు. అసలు మోక్షం అనేది జ్ఞానం అది సొన్న అన్నాడు ప్రహ్లాద్. ఆశ్చర్యం వేస్తున్నాడు ప్రహ్లాద్ చెప్పిన మాకు. నేను ప్రహ్లాద్ అంత గొప్పగా చెప్తాను ఊహించలేదు. ప్రహ్లాద్ మీద భక్తులు అంటారా కానీ ఆయన వృక్ష అంటారు ఇంకోటి అంటే అద్భుతమైన ప్రహ్లాదం చెప్పింది. అర్ధకామాలకు తప్పించి మీరు చదువుకునే చదువు ఏ దేశంలో చదవండి, ఎంతకైనా పనికి వస్తాయని అడిగాడు. పై ఇంకోటి ఈ చదువుకున్న వాళ్ళు కొంతమందికి బాగా చదువుకున్న వాళ్ళు కొంతమందికి తల్లి అక్కర్లేదు తండ్రి అక్కర్లేదు. ఇంకా సంసారం అంటే తల్లి ఇంక అర్థమవుతుంది, ఆడుకో తల్లి ఉంటుంది పెళ్లి చేస్తారు, ఆడుకు తల్లి ఉంటుంది పెళ్ళి వేటాడికి ఇంకా సంసారం అంటే పొలమని అర్థం. ఇంత కష్టపడి చదివి చెప్పించినాడు, తల్లి చోటు మాట్లాడటం కష్టం అవుతుంది, తల్లి చోటు మాట్లాడటం కష్టం, వాళ్ళు ఎన్ని అప్పులు చేసి చదివించినా అది కష్టం అవుతుంది. మరి ఒక మాట చెప్తాను, ప్రహ్లాదుడు అన్నాడు, మీరు ఈ మాటలు ఎక్కడికి మోసుకెళ్ళచ్చు. మీరు ప్రహ్లాదు కొంతమంది ఈ బాగా చదువుకున్న వాళ్ళు పెళ్ళం అంటే ఎంత ఇష్టంగా ఉంటారు అంటారు. అందరికీ ఏది చదువుకు వచ్చినా ఇంగ్లాండ్ వెళ్ళి చదివచ్చు. ఆయన పెళ్ళం ఉన్నేస్తే తల్లిదండ్రులు ఆడ ఎలాగే చూడటం, మీకు అర్థమవుతుందో తోబుట్టుకుని చూడటం. ఇంకా సంసారం అంటే ఆడు పెళ్ళం అని అర్థం. అందరికీ వెళ్ళి చదువుకు వచ్చాడు నేర్చుకున్నది ఏమంటే పెళ్ళం ఉన్నేస్తుంది అనుకోండి, మళ్ళీ ఉమ్మేస్తే సిక్కి దగ్గరికి పెళ్ళాలి, పెళ్ళం వెళ్ళాలి, సిక్కి దగ్గరికి వస్తారు కదా అంటే భర్త ఏం చేస్తాడంటే పెళ్ళం వేసి ఉమ్ముని చేతులు పట్టుకుని పట్టుకుని ఈడే మళ్ళీ పెళ్ళాన్ని చింపి దాకా పంపడం ఉమ్ము చేతులు పట్టుకుని ఆ సింకులు వేసుకుని చేతులు కడిపిస్తాడు అట్లు. ఇది ఇది ఇంగ్లాండ్ చదువు అని చెప్పాడు. వీళ్ళు ఎందుకైనా పనికి వస్తున్నారా? ఏదో 10 రూపాయలు సంపాదించుకోవడానికి, 10 ఎకరాలు కొనుక్కోవడానికి అది కావడం మోక్షమా, జ్ఞానమా, పరోపకారమా, ప్రజలకు సేవ చేయడం ఏమీ లేదు అంత సొంతం చెప్తాడు. పైగా వాళ్ళ మనకు ఉపకారం లేదు, వాళ్ళు వచ్చి వాళ్ళ గర్వాన్ని మనకు చూపించడం. ఇంత అపూర్వంగా నేను ఒక ఋషి ఉపనిషత్తుల్లో కూడా ప్రహ్లాదని చెప్పిన అద్భుతంగా నాకు కనపడి విద్యలు 2 రకాలు. ఉపనిషత్తులు చెప్పాడు విద్యలు 2 రకాలు. 2 రకాలు అంటే పరావిద్య, అపరావిద్య. ఇప్పుడు మనం కాలేజీలో చదువుకోవటం, యూనివర్సిటీలో చదువుకోవడం ఇవన్నీ అపరావిద్యలు. ఆత్మవిద్య, మోక్షాన్ని తీసుకెళ్లి విద్య, అది పరావిద్య. ఇప్పుడు మన కాలేజీలో చదువుకునేది ఇంజనీరింగ్, మెడిసిన్, ఆర్ట్స్, వ్యాసాలు రాయటం, ఇవన్నీ బొమ్మలు వేయటం, నీకు అర్థమవుతుంది, వంతుని కట్టడం, ఇవన్నీ కూడా అపరావిద్యలు. ఆ పరావిద్య వల్ల కానీ మోక్షం రాదు. అంటే ఆత్మవిద్య. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడంటే నేను ఆత్మవిద్యలు అని చెప్తాను. విద్యలు చాలా ఉన్నాయి కానీ ఏ విద్య అని చెప్పాడు? ఆత్మవిద్యలు అని చెప్పాడు. అంటే ఆత్మవిద్య వల్ల కానీ ఆత్మజ్ఞానం కలగదు, ఈ అపరావిద్యల వల్ల కలగదు. అపరావిద్యల వల్ల మనం అనుకున్న బట్ట కట్టుకోవచ్చు, మనం కొను మనకి ఏమి సరుకు కావాలంటే ఆ సరుకు బజార్లో కొనుక్కోవచ్చు, మనకి ఏమైనా పెంకుటూళ్ళు ఉంటే ఇప్పేసి మేళ కట్టుకోవచ్చు. నీకు అర్థమవుతుందా? మనకి బజార్లో పడికి కావాల్సిన బంగారం కొనుక్కోవచ్చు. అంచేత మనకి శరీరానికి సంబంధించింది, మనసుకు సంబంధించిన విద్యలు అపరావిద్యలు. కానీ దీనివల్ల ధర్మం లేదు, ఒక ధర్మాన్ని ఆచరించాలనే బుద్ధి కలగదు. మోక్షం ధర్మంతో, మోక్షంతో అపరావిద్యలకు సంబంధం లేదు, పరావిద్యకు సంబంధం. నువ్వు ఎంత పెద్ద చదువు చదివినా అర్ధకామాలు తప్పించి అందులో ఏముందోయా అన్నాడు ప్రహ్లాదు. మంచిగా చదువు ఉద్దం లేదు, అంతగా మోక్షం రాదు. దానివల్ల మోక్షం రాదు, శాంతి రాదు, పునర్జన్మలోంచి వాడు బయటికి రాలేదు. మీరు అనుకున్న భోగాలన్నీ అనుభవించవచ్చు. ఏ సినిమా కావాలంటే ఆ సినిమా చూడొచ్చు, ఏ టీవీ కావాలంటే ఆ టీవీ కొనుక్కోవచ్చు. మీరు మీ ఇంద్రియాలకు సంబంధించినటువంటి భోగాలు, ఇంద్రియాలు, డబ్బు ఉండాలి. భోగాలు అనుభవించాలంటే డబ్బు ఉండాలి. తర్వాత ప్రహ్లాదు అన్నాడు, మీకు డబ్బు ఉంటే భోగాలు అనుభవించవచ్చు, తర్వాత అంటే రోగాలు వస్తాయని మటు గుర్తుపెట్టుకోండి అన్నాడు. ముందు డబ్బు, తర్వాత భోగాలు, భోగాలు తర్వాత రోగాలు. అట్లా ఈ జన్మలో మరి ఏ రకమైన రోగాలు మనం అనుభవిస్తున్నా, మనందరికీ తల రోగం ఉందనుకోండి, ఈ జన్మలో మనం ఏ రకమైన రోగాలు అనుభవిస్తున్నప్పటికీ పూర్వజన్మలో మనం అనుభవించిన భోగాలే ఈ జన్మలో మనకు రోగాల కింద వస్తాయి. భోగ ప్రవృత్తి లేని మనకు రోగం రాదు. పూర్వజన్మలో మనం భోగాలు అనుభవించాం, అవి రోగాల కింద వచ్చు. మనకి డబ్బు ఉందని భోగాలు అనుభవించిన ప్రాబ్లం, ఇవన్నీ భోగాల కింద వచ్చేస్తాయని మనకు తెలియక భోగాల్లో పడిపోతుంది. భోగం అనుభవించాలంటే అది రోగం వచ్చి తీరుతుంది. అక్కడ దాకా ఎదురు తినేది బాగుందని కొంచెం ఎక్కువ తింటే మరుసటి మీద కడుపు నొప్పి రాబోయే విరేచనాలు పట్టుకుంటాం. ఇది మనకు తెలియదు, దీనికి శాస్త్రం ఎందుకు మనకు కలపడం. అందుచేత శాస్త్రమైన మన గౌరవం లేదు, శాస్త్రమైనందు మన గౌరవం లేదు. అసలు భగవంతుని భగవద్గీత ఎందు మనకు గౌరవం, అసలు గౌరవం లేదు మనకు. తర్వాత భగవంతుడి గీత ఏం చెప్పాడంటే కర్మ పరిధిని బట్ల నువ్వు ఆసక్తి పెట్టుకోవద్దని చాలాసార్లు చాలా అధ్యాయంలో చెప్పాడు. ఇప్పుడు చాలా మంది ఏమో కలిసి వస్తే మాట్లాడతారు, కలిసి రాబోతే మాట్లాడరు, కలిసి వస్తే పని చేస్తారు, కలిసి లేకపోతే పని చేయరు. మీకు అర్థమవుతుంది, నిష్కామంగా మటుకి ఏమి చేయరు. భగవంతుడు అందరి హృదయాల్లో ఉన్నాడు, అందరు వేళ్ళని సజీవముగా ఉన్నాడు, బాగా చిన్నగా ఉన్నాడు, అణువు కంటే చిన్నగా ఉన్నాడు, బ్రహ్మాండమ కంటే ప్రపంచం కంటే పెద్దగా ఉన్నాడు. ఈ మాటలు ప్రహ్లాదుని చెప్పిన కదా, ఉపనిషత్తులు చెప్పిన మాటలు. భగవంతుడు అందరూ వేళ్ళని ఉన్నాడు, అందులో సందేహం వలదు, సందేహం వలదు, అందరూ వేళ్ళలో ఉన్నాడు. ఉండడం ఎలా ఉంటే అతి సూక్ష్మంగా నీ ఇంద్రియాలకు కూడా నువ్వు భూతద్దం పెట్టి చూసినా కనపడ్డు, అంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాడు. ఈ బ్రహ్మాండం కంటే కూడా పెద్దగా ఉన్నాడు, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాడు. అందరి వేళ వాసము చేస్తున్నాడు, వాసము అంటే నివాసము చేస్తున్నాడు, అందరి వేములో నివాసము చేస్తున్నాడు. కానీ మీ ఇంద్రియములకు కనపడడు కాబట్టి అది అబద్ధమని మీరు అనుకుంటున్నారు. మీ బుద్ధికి సూక్ష్మత లేకపోవటం వల్ల, మీకు సూక్ష్మ బుద్ధి లేకపోవటం వల్ల పరమేశ్వరుడు చెప్పిన మాటలన్నీ అసత్యాలమని అనుకుంటున్నారు. అని చెప్పి ఆ ఉపనిషత్తు గురుకోలేదు. ఎవడ మనస్సు అయితే నిర్మూలంగా ఉంటుందో, ఎవడ బుద్ధి అయితే నిర్మూలంగా ఉంటుందో, ఎవడ బుద్ధి అయితే హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఉంటుందో, ఈ స్నేహాలు ఒక బ్రాంచ్, ఈ శత్రుత్వాలు ఒక బ్రాంచ్, ఇవన్నీ బ్రాంచ్. వాడు నా ఫ్రెండ్ అంటాడు, వీడేదో ఎన్ని అంటాడు, ఇది ఒక పెద్ద బ్రాంచ్. ఈ శత్రుత్వాలు మిత్రత్వాలు ఇదో పెద్ద బ్రాంచ్ ఇది. అంచేది నీకు ఏమని చెప్పాయంటే, నీ ఇంద్రియాలు ఎప్పుడైతే నిర్మలంగా ఉంటాడు, మనస్సు ఎప్పుడైతే నిర్మలంగా ఉంటుందో, పరిశుద్ధంగా ఉంటుందో, ఎవడ బుద్ధి అయితే పరిశుద్ధంగా ఉందో, ఎవడ బుద్ధి అయితే నిర్మలంగా ఉందో, ఎవడ ఇంద్రియాలు అయితే నిర్మలంగా ఉన్నాయి, ఎవడ బుద్ధి అయితే నిర్మలంగా ఉందో, ఎవడ సూక్ష్మాతి సూక్ష్మమైన బుద్ధి కలిగి ఉన్నాడు, సూక్ష్మాతి సూక్ష్మమైన బుద్ధి కలిగి ఉన్నాడు, ఎవరో కూడా ఉడికే తను పొట్టగా సరిపడి పని చేసుకుంటాం, మిగతా టైం అంతా కూడా కామ్యకర్మలు కాకుండా నిష్కామ కర్మలు ఎవరైతే చేస్తున్నాడో వారికి మాత్రమే ఈ పురుషుడు, ఈ బ్రహ్మము, ఈ నారాయణుడు మీరు ఇప్పుడేకొస్తారు. ఉన్నాడు కానీ నీ తెలుగులోకి రాడు, నీ తెలుగులోకి రాడు, నీకు తెలియబడ్డం, ఉన్నాడు ఉండటం కానీ నీకు తెలియబడ్డం. అందులో స్థూల బుద్ధి వాళ్ళకి అలాగ తెలియబడ్డం. ఎవడు ఇంద్రియాలు నిర్మూలంగా ఉన్నాయో, అంటే ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఆకర్షణలు ఎదురుకుండా ఉన్నప్పటికీ నిర్వికారంగా ఎవడి ఇంద్రియాలు అయితే ఉన్నాయో, ఎవడ మనస్సు నిర్మూలంగా ఉందో, ఎవడ బుద్ధి నిర్మూలంగా ఉందో, తను పొట్టకు సంబంధించిన పని చేసుకుంటే మిగతా కాలంలో కామ్యకర్మలు కాకుండా నిష్కామకర్మ ఎవరైతే చేస్తున్నాడో వాడికి మాత్రమే ఈ పురుషుడు, ఈ పరబ్రహ్మము, ఈ నారాయణుడు వాడికి మాత్రమే తెలియబడతాడు. అది కడసారి జన్మ అని ఉపనిషత్తులు చెప్తాడు. వాడు ఇంకా శవాలను మయ్యక్కర్లేదు. తర్వాత హైదరాబాద్ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ఉన్న వారు కూడా భాషను కూడా ఇది చూడటం మంచి మహాసరస్సు. అది వేదవ్యాసుడు ప్రతిష్ఠ చేశాడు. భాషలనే హైదరాబాద్కు 3 గంటలతో ప్రయాణం ఉంటుంది, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఆవిడ అక్కడ సరస్వతి దేవి ఉంది భాషలో, భాషలో సరస్వతి దేవి ఉంది. అక్కడికి వెళ్ళి అంటే మనకు రాజమండ్రి వచ్చింది గోదావరి, భాషల అమ్మవారి గుడి పక్కనకి వచ్చింది. బాసర అని ఉందా ఊరి పేరు బాసర. ఇప్పుడు రాజమండ్రి వచ్చిన గోదావరి బాసర ఊరి పక్క నుంచే అలా గోదావరి అలా తిరిగి రాజమండ్రి వచ్చిన అంటే ఆ ఊరి పేరు బాసర. ఎప్పుడైనా హైదరాబాద్ ఎన్నో చూసిన సరస్సు, మహాసరస్సు, సరస్వతి కటాక్షం కావాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళి ఎప్పుడైనా వెళితే ఆ ప్రాంతంలో నిజాం హైదరాబాద్కి 3 గంటల ప్రయాణం ఉంటుంది, నిజామాబాద్ జిల్లా. ఆ బాసర సరస్సు సరస్వతీదేవి కొంతమందికి చదువుడి తల్లి, ఆవిడ ఆవిడ చదువుడి తల్లి అంటే ఎప్పుడైనా మీరు ఆ ప్రాంతానికి ఉన్నప్పుడు బాసర చూసి రావటం మంచిదా, ఆవిడ కటాక్షం కూడా కొలటం మంచిదా. అంటే మూడు పరాశక్తి, సరస్వతి పరాశక్తి, లక్ష్మి పరాశక్తి, దుర్గ పరాశక్తి. అయితే దీనికి శాస్త్రీయంగా కొంతమందికి డబ్బు ఉంటుంది, చదువు ఉంటుంది, కానీ ఎప్పుడు ఏదో కష్టాలు వస్తూ ఉంటాయి. ఏదో రకమైన కష్టం, ఏదో రకమైన కష్టం వస్తూ ఉంటాయి. వాళ్ళు దుర్గ రూపంలో పరాశక్తిని దుర్గ రూపంలో ఆరాధించబడి, ఎక్కువ కష్టాలు వచ్చేవాడిని దుర్గ రూపంలో ఆరాధించబడి. కొంతమంది ఎప్పుడు కూడా డబ్బు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు, పరిసరాలు ఉండవు, అది వాళ్ళు ఆర్థికంగా ప్రతి ఎప్పుడొకప్పుడు ఏదో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు పరాశక్తి, మూడు పరాశక్తి, వాళ్ళు లక్ష్మీ రూపంలో ఆరాధించడం మంచిది. అయితే లక్ష్మీ పరాశక్తి, సరస్వతి పరాశక్తి, తర్వాత దుర్గా పరాశక్తి. కొంతమంది చదువులు ఎందుకు శ్రద్ధగా ఉంటారు, చదువులు తెలియనటువంటి ఆ పరాశక్తి కూడా సరస్వతి రూపంలో ఉన్నవాడు కూడా పరాశక్తి. అదే సరస్వతి రూపంలో మీకు ఏ రూపంలో ఆరాధించినా రూపాలు చేయడంలో ఉన్న శక్తి ఒకటే, ఉన్నది ఎనర్జీ ఒకటి, అది గుర్తుపెట్టుకున్నాం. ఈ మాటలు ఎందుకు చెప్పామంటే ఇప్పుడు నవరాత్రి సందర్భంలో చెప్పాం. తర్వాత మనం ఏదైనా స్వార్థంగా కోరిక పెట్టుకుని కర్మ చేసామనుకోండి, ఇక పునర్జన్మ రాదు. మన పొట్టకు సరిపడి, మన దేహయాత్రకు సరిపడి పనులు చేసుకుంటూ మిగతా పనులు ఏదో కొంత సమాజానికి, అది ఒక సమాజానికి ఉపయోగపడే పనులు, ఏదైనా మంచి మంచి పనులు అంటే మనం మంచిది వేస్తే మన మనసులోకి చెడ్డ ప్రవేశిస్తుంది. ఎప్పుడు కూడా మంచి విడిచిపెట్టలేదు, మంచి విడిచిపెట్టకూడదు, మంచి స్వీకరించాలి. మనం మంచి మంచి చేయటం, మంచి మాట్లాడటం, కొంతమంది మంచి మాట్లాడతారు కానీ మంచి చేయరు, కొంతమంది మంచి మాట్లాడతారు కానీ మంచి చేయరు. అంటే వాళ్ళ నోటికి చేతికి చాలా దూరం ఉంటుంది, వాళ్ళ నోటికి చేతికి చాలా దూరం ఉంటుంది. మంచి మాట్లాడతారు కానీ మంచి చేయరు. అంచేది మనకు సాధ్యమైనంత వరకు మంచిని కల్టివేట్ చేసుకుంటూ రావాలి. మంచితనం లేకపోతే ఆత్మజ్ఞానం రాదు. మంచితనం లేకుండా, మంచితనం లే ఫౌండేషన్ మంచిగా గుడ్నెస్ ఉండాలి. మంచితనం లేకుండా పునాదిలో ఆ మంచితనం, ఆ గుడ్నెస్ లేకుండా మీకు ఆత్మ సాక్షాత్కారం కలిగి అవ్వదు. దానికి పునాది మంచితనం అంటే గుడ్నెస్ అనేది పునాది. మంచివాడు, మంచివాడు బుద్ధి అంటే వాడు గుణదోషాలను వెతకడం, అందరినీ సమానంగానే చూసుకుంటారు. వాళ్ళు ఈ గుణం ఉంది, వీళ్ళు ఈ దోషం ఉంది, వాళ్ళు ఈ గుణం ఉంది, వీళ్ళు ఈ మనుషుల్లో దోషం ఉంది. ఎవడైతే గుణ ఇతరులు ఉన్న గుణ దోషాలను ఎవడైతే చూడ్డాడు మంచివాడు. ఇప్పుడు స్నేహాల విషయంలో బహుజా దుర్యోధన స్నేహం చేసి ఎందుకు పనికిరాకలు పోయాడు కర్ణుడు గొప్ప వీరుడు, ఎందుకు పనికిరాకలు పోయాడు. మరి రావణాసుడు తమ్ముడు వాడు ఎవడు విభీషణుడు, వాడు రాక్షసుడు, రాముడు స్నేహం చేసి రాజ్యాన్ని పొందాడు. ఈ స్నేహాల వల్ల అనేక మంది పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. స్నేహాల వల్ల మంచి స్నేహాలు చేసి అనేక మంది అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చెడ్డ స్నేహాలు చేసి అనేక మంది పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత అమ్మవారు చెప్పింది ఏంటంటే, మనకు భగవంతుని మీద లోకంలో ఏ వస్తువు మీద కూడా ప్రీతి లేకుండా కేవలం భగవంతుని మాత్రం, భగవంతుని మీద మాత్రమే ప్రీతి ఉన్న వాడికి భగవంతుడు సాక్షాత్కారం పొందుతాం. మనకు లోకంలో అన్ని గొడవలు కావాలి, భగవంతుడు కూడా కావాలి. మనకి చాలా ప్రీతులు ఉన్నాయి, మనకు చాలా ప్రీతి ఉంది. మనం చచ్చిపోయినప్పుడు భగవంతుడు గుర్తుకు రాడు, మనకు హృదయంలో ఉన్న ప్రీతి మనకు గుర్తుకు వస్తుంది. మీకు అర్థమవుతుందా? మనం అందరం చనిపోయినప్పుడు మన మనసులో ఏదైతే ప్రీతిగా ఉందో అది గుర్తుకు వస్తుంది, కానీ భగవంతుడు గుర్తుకు రాడు. కానీ అమ్మవారు ఏం చెప్పిందంటే, ఒక భగవంతుడి తప్పించి మీకు లోకంలో ఏ వస్తువు మీద ప్రీతి లేకుండా ఉంటేనే భగవంతుడి యొక్క దయకి మీరు పాత్రలు అవుతారే, మీకు మోక్షం వస్తుంది. ఎందుకు నామం బాగా జరగాలన్నా ఆ పరమేశ్వరుడు దయ లేకుండా నామం కూడా చూడలేము. రామనామం, కృష్ణనామం, శివనామం మనం చేసుకుంటున్నాం చూడండి, అది ఆ పరమేశ్వరుడు దయ లేకపోతే, ఆ ఈశ్వరుడు దయ లేకపోతే ఆ నామం కూడా సరిగ్గా సాగదు. అయితే స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి, స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనకి ఎప్పుడైనా కోరిక వస్తూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది, చిరాకు వస్తా, వేగాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుని స్మరించుకో, మనకి ఎప్పుడైనా కోరిక వస్తుంది, కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, విసుగు వస్తుంది, ఏ టైంలో ఇది వస్తుందో చెప్పలేము మనం, కానీ ఎప్పుడు వచ్చినా ఆ వేగం తగ్గాలంటే నిరంతరం ఈశ్వరుని స్మరించుకోవడం వల్ల వేగం తగ్గుతుంది మనకి. మనం మంచి చేసిన వదిలేస్తే చెడ్డలోకి వెళ్ళిపోతాం, మంచి స్మరించకపోతే మన మనసు చెడ్డ చెడ్డ స్మరణలోకి వెళ్ళిపోతాం. మనం మంచి వదిలేస్తే ఇంక చెడ్డకి వెళ్ళిపోయినట్టే లెక్క. ఈ విషయాలు బహు జాగ్రత్తగా ఉండాలి మనం. అది దేవి నవరాత్రులు కాబట్టి అమ్మవారు, అమ్మవారి గురించి మరి ఈ మాటలు చెప్పుకున్నాం. శక్తి లేకుండా ఏ పని అవ్వదు అని చేత అమ్మవారు అంటే శక్తి, ఆ శక్తి అనుగ్రహం అందరికి అవసరమే. అయితే సంవత్సరం పొడుగున అమ్మవారిని ఆరాధించకపోయినా ఈ 9 రోజులు ఆరాధించినా కానీ సంవత్సరం ఆరాధించిన ఫలితం వస్తున్నారు. ఇప్పుడు సంవత్సరం పొడుగున ఆరాధించలేకపోవచ్చు అమ్మవారిని, కనీసం నవరాత్రులు 9 రోజులు ఆరాధించినా సంవత్సరం పొడుగున మీరు చేసిన ఆరాధన అంత ఫలితం ఈ 9 రోజులు చేస్తే అంత ఫలితం వస్తుంది. జ్ఞానేశ్వరుడు శంకరాచార్యులు వారు భగవద్గీత వ్యాఖ్యలు రాశారు, జ్ఞానేశ్వరుడు కూడా అలా రాశారు. అందు ఆవిడ ఊరి అలంది పోనాకి 10 మైలు దూరంలో, పోనాకి 10 మైలు దూరంలో ఆ ఊరి పేరు అలంది. ఆయన జీవ సమాధి, శరీరం ఉండగానే ప్రాణ, శరీరంలో ప్రాణం ఉండగానే సమాధిలో కలుగుతాడు. ఆయన పాండురంగ భక్తుడు, పాండరీపురంలో పాండురంగ తుకారం, అతడు జ్ఞానేశ్వరుడు సత్తు బాయ్. వాడు ఒక పులి మీద స్వారీ చేస్తూ జ్ఞానేశ్వరి దగ్గరికి వెళ్ళాడు. పులి మీద స్వారీ చేస్తూ చేతిలో కత్తెడ్డు పుచ్చుకుని పులి మీద స్వారీ చేస్తూ, పులి మీద ఎవడు స్వారీ చేయడు చేయలేడు, ఆ పులి మీద స్వారీ చేస్తూ జ్ఞానేశ్వరి దగ్గరికి వెళ్ళాడు. జ్ఞానేశ్వరుడు అప్పుడు గోడ మీద కూర్చుని ఏదో చదువుకుంటున్నాడు. జ్ఞానేశ్వరుడు గోడ మీద కూర్చుని, గోడ మీద చిన్న గోడ ఉంది ప్రహరీ గోడ లాంటిది, ఆ గోడ మీద కూర్చుని జ్ఞానేశ్వరుడు చదువుకుంటున్నాడు. ఆ వచ్చిన వాడు చాలా గర్వంగా వస్తున్నాడు. కారణం ఏంటంటే నాకింత పులిచే పులి మీద కూడా నేను స్వారీ చేయగల శక్తి ఉందని జ్ఞానేశ్వరుడు తెలియాలి. వాడు ఎందుకు వస్తున్నాడో జ్ఞానేశ్వరుడికి అర్థం ఉంది. ఆ కూర్చుని గోడను అన్నాడు, వాడికి ఎదురెళ్ళి అన్నాడు, గోడ నడిసి వచ్చేస్తాడు. ఆ పులి మీద వచ్చేవాడు నువ్వు ఎదురేదని గోడతో చెప్పాడు. గోడ నడుస్తుందని పులి నడుస్తుంది కానీ గోడను నడిపించాడు వాడు జ్ఞానేశ్వరుడు. కానీ ఇప్పుడు శక్తిని ప్రదర్శించేవాడు కాదు. అప్పుడు ఆశ్చర్యపోతాడు ఆ వచ్చినవాడు. ఆశ్చర్యపోతే క్షుద్ర విద్యలన్నీ వదిలే, దీనివల్ల నీకేం తెలిసిరాదు, టైం వేస్ట్ చేసుకుంటున్నాడు. ఇలా రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వాడు నీటి మీద నడక నేర్చుకున్నాడు, నీటి మీద నడక నేర్చుకున్నాడు, నీటి మీద నడిచెళ్ళిపోతాడు. వాడు ఇచ్చాడు రామకృష్ణ, నీటి మీద నడుస్తానని నా విద్య మీద చూడగా నువ్వు ఒక 10 పైసలు విలువ చేస్తావన్నాడు. నువ్వు 30 ఏళ్ళు కష్టపడి 10 పైసలు విలువ నేర్చుకున్నావు, నువ్వు నీటి మీద నడవడం ఇబ్బందిగా పడవడు దాటిస్తాడు 10 పైసలు ఇచ్చాను. ఓ పడవకి, పడవ మనిషికి 10 పైసలు ఇస్తే పడవ దాటిస్తాడు కాలం. నువ్వు నీకే అంటే నువ్వు జీవితం పొడిగి నా కష్టపడి ఒక 10 పైసలు ఇరువు సంపాదించావు, దానివల్ల నీకేం ప్రయోజనం లేదు, నీటి మీద నడవటం దీనివల్ల నీకేం ప్రయోజనం లేదు. లోపల ఒక ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, మనకి యజమాని ఒకడు ఉన్నాడు, అంతలో వ్యాపించి ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, అంతలో వ్యాపించి ఉన్నాడు, రాకపోకలు లేకుండా ఉన్నాడు. వాడి స్వరూపుని శాంతి స్వరూపుడు, సుఖస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. వాడు వాడు మనకు అది భూమిలోకి వచ్చే వరకు మనసు ఏదో రకంగా బాహ్య ముఖానికి కడతా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. లోపల అంతర్యాముగాన్ని ఈస్తాడు, మనకు అనుభవంలోకి వచ్చే వరకు, అంటే ఆత్మజ్ఞానం కలిగే వరకు ఏ మనిషిని నిత్యాజ్ఞానం విడిచిపెట్టదు. ఆత్మబుద్ధి కలిగే వరకు నిత్యాబుద్ధి ఎవరిని విడిచిపెట్టదు. అంటే వాడు మనకి అనుభవంలోకి వచ్చే వరకు ఆ ఈస్తాడు, మన అంతర్యాముగానే ఈస్తాడు మనకి ఎరుకులోకి వచ్చే వరకు మనసు బాహ్యముఖం అవటం మానదు. మరి ఎప్పుడైతే అంతర్యామి అంటే అంతర్యామి ఎప్పుడైతే మనకు అనుభవంలోకి వచ్చిందో అంతఃకరణం అణిగిపోతుంది. అంటే అంతఃకరణాన్ని బాగు చేసుకోవడానికి మనం గుడిలోకి వచ్చినా పారాయణాలు చేసినా ఇవన్నీ అంతఃకరణం బాగు చేసుకోవడానికి. మన అంతఃకరణం బాగైతే అది అణిగిపోతుంది. అణిగిపోయిన అంతఃకరణానికి అంతరాత్మ లోపల ఆత్మగా ఉన్న పురుషుడు మనకు వ్యక్తం అవుతాడు. ఈ జ్ఞాపకం పెట్టుకోండి. మన మనస్సుని మన బుద్ధిని బాగు చేసుకోవడానికంటే మించిన పని మనకేమి లేదు. అంటే గీతలో కూడా భగవంతుడు చెప్తాడు, నీకు బయట ఎంతమంది విరోధులున్నా ఇబ్బంది లేదు, నీ మనస్సును నువ్వు స్నేహితుడిగా చేసుకో. నీ మనస్సు నీకు విరోధంగా ఉంటే బయట ఎంతమంది స్నేహితులున్నా నీకు ప్రయోజనం లేదు. నీ మనస్సుని విరోధం పెట్టుకోవద్దు, నీ మనస్సును స్నేహం చేసుకో, నీ మనస్సును మచ్చికి పెట్టుకో, నీ మనస్సును అదుపులో పెట్టుకో. నువ్వు చేయవలసిన పని అదే, నువ్వు చేయవలసినటువంటి ముఖ్యమైన పని అదే. ఎప్పుడైతే మనస్సు అదుపులో ఉందో, మనస్సు అణిగి ఉందో, అది మనస్సు ఎప్పుడైతే క్షమించిందో వాడికి ఆత్మజ్ఞానం కలదు. విజృంభిస్తున్న మనస్సుకు ఆత్మజ్ఞానం కలగదు, క్షమించిన మనస్సుకు ఆత్మజ్ఞానం కలగదు. లేకపోతే ఏం చేస్తుందంటే మనస్సు ఈశ్వర ధ్యానం మనం విడిచిపెట్టేస్తే, ఈశ్వర స్మరణ మనం విడిచిపెట్టేస్తే మనస్సు ఇంద్రియాలు ద్వారా బయటకు వచ్చేస్తుంది, ప్రకృతిలో కలిసిపోతుంది. నువ్వు అలాగే ఈశ్వర పాదాలను విడిచిపెట్టకుండా ఉంటే కనుక మనస్సు అణిగిపోతుంది. అణిగిన మనస్సుకి ఆత్మజ్ఞానం కలుగుతుంది. అణిగిన మనస్సు ఉన్నవాడికి ఆత్మజ్ఞానానికి అర్హుడు, వాడే యోగ్యత కలిగిన వాడు. ఇలా అమ్మవారి గురించి మనం ఇందాక జ్ఞానేశ్వరి చెప్పాడు. ఇప్పుడు మీరు కోరికతోట మన దేహయాత్రకు సరిపడే మనం చేసుకుంటూ, మన దేహయాత్రకు సరిపడే మన పనులు చేసుకుంటూ మిగతాది సార్ ఏదో రకం ఈశ్వర ప్రీత్యర్థం మనకు పనులు చేయకున్నాడు. ఈశ్వర ప్రీత్యర్థం అంటే ఈశ్వరుడి దయ మనం సంపాదించాలి, ఈశ్వర అనుగ్రహం సంపాదించాలి, ఆయన ఆప్యాయత మనం సంపాదించాలి. మీకు అర్థమవుతుంది. ఇక్కడ జ్ఞానేశ్వర గారు భగవద్గీత వ్యాఖ్యానం రాస్తూ ఏమన్నారంటే, మీరు కోరికతోటి కర్మ చేస్తారు, కోరికతోటి కర్మ చేస్తారు, ఆ కర్మకేదో ఫలితం వస్తుంది. ఆ ఫలితం అనుభవించడానికి మీకు శరీరం వచ్చి తీరు, ఎవరు ఆప్ చేయలేరని చెప్తారు. కానీ వేగించిన విత్తనాన్ని వేగించి భూమిలో పాతి పెట్టమన్నాడు ఎవరు? జ్ఞానేశ్వరు. విత్తనాన్ని వేగించి దాన్ని భూమిలో పాతి పెట్టమన్నాడు, అది మరవదన్నాడు. అలాగే కర్మఫలాన్ని ఎవరైతే కోరటం లేదో, వేగించిన విత్తనం ఏ విధంగా అయితే ఈ వేగించిన ఏ విధంగా అయితే మరవదో, కర్మఫల కాంక్ష లేకుండా అనాస్తిత కర్మఫలం, కర్మఫలాన్ని ఆశ్రయించొద్దను. ఎవడైతే కర్మఫలాన్ని ఆశ్రయించకుండా కర్మ చేస్తున్నాడో, వేగించిన విత్తనం ఏ విధంగా అయితే మరవదో, కర్మ ఫలకాంక్ష లేకుండా కర్మ చేసిన వాడికి పునర్జన్మ రాదు అని జ్ఞానేశ్వర గారు నిర్వచనం చెప్పారు. అయితే కోరికతోటి కనుక మనం కర్మ చేస్తుంటే అవి మామూలు విత్తనాలు లాంటివి, మీకు అర్థమైతే వేగించిన విత్తనాలు లాంటివి కాదు. మామూలు విత్తనాలు భూమిలో పెట్టినంటే ఒక వర్షం కురిస్తే మొక్కలు వచ్చేస్తున్నాయి కదా. అలాగే మీరు చేసిన కర్మలన్నింటికి ఫలితాలు వస్తాయి, అనుభవించవలసింది. ఒక్క నిష్కామ కర్మ మటుకి వేగించిన విత్తనం లాంటిది అది భూమి మీద భూమిలో పాచి పెట్టినా మొలవదు అని ఎవరు? జ్ఞానేశ్వర గారు చెప్పారు. ఈ మాట ఎవరు చెప్పారు? జ్ఞానేశ్వరు చెప్పారు. అయితే నామజపం గురించి మీరు కృష్ణము ఈ భగవంతుడు చెప్తున్నాడు, మీరు ఎన్ని రకాల సాధనలు చేసినా ఒక నామాన్ని బాగా జపించుకున్నా, నారాయణ స్మరణ, కృష్ణ స్మరణ, శివస్మరణ, దుర్గి స్మరణ, అన్ని ఒకటే పద, ఇవన్నీ రూపాలు తేడా నామాలు తేడా కానీ వస్తువు ఒకటే. వస్తే ఒకటే. కృష్ణుడు బహుసుందర రూపంలో వచ్చాడు, అనేక సద్గుణాలు ధరించి వచ్చాడు, కాని శరీరం ధరించి వచ్చాడు కాబట్టి అనుమానం చేస్తున్నారన్నాడు గీతలో. భక్తుడు ఆరాధన చేసుకోవడానికి బహు సుందర రూపంలో వచ్చాడు, బహు గొప్ప గుణాలతో వచ్చాడు. ఎవరు? కృష్ణుడు. నారాయణుడు అంటే బృందావన ప్రియుడు. నారాయణుడు సౌందర్యమైన రూపంతో వచ్చాడు, సౌందర్యమైన గుణాలతో వచ్చినప్పటికీ శరీరం ధరించి వచ్చాడు కాబట్టి మానవ జాతి మల్లాంటి వాడనే వాడిని అవమానం చేస్తున్నారని. అంటే వాడు నారాయణుడు అని తెలియక మనకు శరీరం ఉంది, ఆయనకో శరీరం ఉంది. మన శరీరం లాంటి కాదు, ఆయన శరీరం ప్రాకృతిక శరీరం కాదు. కానీ ఉంటే శరీరం ధరించి వచ్చాడు కాబట్టి మానవ జాతి అవమానం చేస్తానని చెప్పాడు అది గీతలో. అంటే మన మనలాంటి వాడే ఆయన ఆయన అనుకో. అంటే జ్ఞానం యొక్క వైభవం, శక్తి యొక్క వైభవం, జ్ఞానం యొక్క వైభవం తెలియకపోవటం. అంటే కృష్ణుడికి ఎంత జ్ఞానం ఉందో అంత శక్తి కూడా ఉంది. ఇప్పుడు ఋషులు ఉన్నారనుకోండి, మనం వెళ్తామనుకోండి, వెళితే మంచి చెప్తారు, మనకి ధర్మం చెప్తారు, మన బాగుపడని చెప్తారు. కానీ చాలామంది టీచర్స్ దగ్గర దుష్ట సంహారం ఉండదు. కృష్ణునికి దుష్ట సంహారం, మన టీచింగ్ ఉంది అక్కడ, అక్కడ దుష్ట సంహారం కూడా ఉంది. దుష్ట అంచేతాయని పోర్లు అవుతారని చెప్తారు. టీచింగ్ అవుతే కాదు, అంతే దుష్టిని సంహారం చేసే కూడా శక్తి ఉంది కాబట్టి అది దుష్ట సంహారం కూడా ఉంది. మామూలుగా మనకి ఈ ఋషులు టీచ్ చేస్తారు, మనకి మంచి చెప్తారు, బాగుపడని చెప్తారు. దుష్ట సంహారం చేసేంత శక్తి వీళ్ళకి లేకపోతుంది. భగవంతుడికి అవి రెండు ఉంటాయి, ఓ పక్కన టీచింగ్ ఉంటుంది, ఒక అతి శక్తి వాడు బల బాగా శక్తితోటే బాగా బలంతో భూమి మీదకి వస్తాడు. మరి గోవర్ధనగిరి దీపావళిలో మరుసటి రోజు ఇస్తాడు గోవర్ధనగిరి దీపావళి. ఇదికే ఈ బొట్టల వేడితో ఈ బొట్టల వేడితోటి 7 రోజులు అలా గిరిని పట్టించాడు. అంటే భగవాన్ ఎంత శక్తివంతుడో చూడు. ఉడికే బొట్టల వేడుతోటి 7 రోజులు బ్రహ్మాండమైన కొండలు ఇలా పట్టి చేతులు ఇలా పట్టుకోండి, బొట్టల వేడుతో పట్టించాడు. అంటే ఎంత జ్ఞానం ఉందో అక్కడంత శక్తితో కూడా వచ్చాడు. వాడే నారాయణుడు. అది ప్రతి టీచర్కి బోధ ఉంటుంది కానీ శక్తి ఉంటుందని చెప్పలేము. అదే నామం చేయటం వల్ల, మీరు జపం చేయటం వల్ల ఆ ప్రయత్నం ఎప్పటికప్పటికి సన్మార్గం. మీరు ఎటువంటి వాళ్ళైనా మీకు మంచి గుణాలన్నా చెడ్డ గుణాలన్నా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, భగవాన్ ఏం చెప్తున్నారంటే, మీ నామం మీరు శ్రద్ధగా చేసుకోండి. శ్రద్ధగా చేస్తే చెడ్డ గుణాల నుంచి మిమ్మల్ని తప్పిస్తుంది, మంచిగా ప్రతిష్ట చేస్తుంది. దుర్మార్గాన్ని విడిచిపెట్టి సన్మార్గాన్ని తీసుకొచ్చే శక్తికి నామానకం. మన మనస్సు కాదు దుర్మార్గంలో ఉంటే ఆ దుర్మార్గాన్ని దుర్మార్గాన్ని దూరంగా తరివేసి మనకి సన్మార్గంలో సన్మార్గంలో పెట్టి మంచి మంచి మార్గంలో పెట్టే ఒక శక్తి నామానికి ఉండదు. అంటే నీ పేరు సుభద్ర అనుకోండి, సుభద్ర అంటే ఎవరో పలుకుతున్నారు. ఎవరో నారాయణ అమ్మ అంటే నారాయణ అమ్మగారు పలుకుతున్నారు. యశోదమ్మ అంటే యశోదమ్మ గారు పలుకుతున్నారు కదా. అలాగే దేవుడి పేరు కంటే మనం ఏదైనా దేవుడిని దేవుడి నామం చేస్తుంటే దేవుడికి అక్కడ ప్రతిస్పందన ఉంటుంది. అంటే నామం కూడా నామం డబ్బుతోటి డబ్బు సంబంధం అంటే ఖర్చుతోటి సంబంధం లేదు. యజ్ఞయాగాలకు కొంత డబ్బు అవుతుంది, నామ యజ్ఞానికి ఏమీ డబ్బు లేదు, జప యజ్ఞానికి ఏమి డబ్బుతోటి పని లేదు. పైగా భగవంతుడు యజ్ఞాల్లో జప యజ్ఞం లేదని చెప్పాడు, యజ్ఞాల్లో జప యజ్ఞం అని చెప్పాడు. అంచేత మీ మనస్సు ఎలా ఉన్నా, ఎగుడి దిగుడిగా ఉన్నా, ఏదైనా చెడ్డ వాసనతోటి కర్మ ఉన్నా, మీరు ఏదో భగవంతుడి అవతారాలు ఏదో నారాయణ స్మరణ, కృష్ణ స్మరణ, వాసుదేవ, ఓం నమో భగవతే వాసుదేవయ్య, లేకపోతే గోవింద స్మరణ, లేకపోతే ఏదో నారాయణ స్మరణ, మీకు ఇష్టమైన కేశవ, లేకపోతే ఏదో మీకు ఇష్టమైనటువంటి వెంకటేశ లేకపోతే రుద్ర, ఓం నమో భగవతి రుద్రాయ, లేకపోతే ఓం నమ శివాయ, ఇవన్నీ ఏదో రూపం మీకు ఏ నామం అయితే ప్రీతిగా ఉందో ఆ నామాన్ని మీరు ఇష్టంగా చేసుకుంటే మీ మనసు చల్లబడుతుంది, ఇంద్రియాలు చల్లబడుతుంది, మీకు భగవంతుడితో అనుసంధానం వస్తుంది, దుర్మార్గ బుద్ధి పోయి సన్మార్గ బుద్ధి కలుగుతుంది. ఇదంతా నామం యొక్క మహిమ. అంటే నామం సక్రమంగా చేయటం వల్ల మీ బుద్ధి చక్కబడుతుంది. అంటే నామస్మరణ కూడా మంచిది. పాండవులకేం ద్రౌపదికి కృష్ణ కృష్ణ కృష్ణ, పాండవులకి ఏది పాండవులు కృష్ణ స్మరణ, పాండవులకి కృష్ణ స్మరణ. అంచేత ఎవరు ఇంత జ్ఞానేశ్వరి గారు అన్నారు, నిన్న కర్ణ నిన్న కర్ణ తల్లికి ఎవరు మన కృష్ణుడి తల్లి పేరు ఏం పేరు, పెంచిన తల్లి యశోద, పెంచిన తల్లి యశోద, కన్న తల్లేమో దేవకి వసుదేవుడి, దేవకి వసుదే తులసి. ఎవరు జ్ఞానేశ్వరు అన్నారు, నీ కన్న తల్లికి నువ్వు ఉపయోగపడలేదు అయ్యా, నువ్వు పెంచిన తల్లికి పెద్ద, నువ్వు పెంచిన ఏ తల్లి అయితే ఆ తల్లికి ఉపయోగపడలేదు, నిన్ను స్మరించే పాండవులకు కదా నువ్వు జీవితం పొడిగి ఉపయోగపడ్డావు అన్నారు. మాధవ మాధవ కృష్ణ, నీవు కన్న తల్లికి పెద్ద ఎక్కువ ఉపయోగపడలేదు, నేను కష్టపడి ఎత్తుకుని మోసిన పెంపుడు తల్లి ఎవరు, యశోద. ఆ యశోదికి నువ్వు పాండవులకు ఉపయోగమైతే ఆ పాండవులకు ఇంకా నీ స్మరణ తప్పించి ఆ కుంతీదేవికి పాండవులకి ద్రౌపదికి నీ స్మరణ, వాళ్ళకి రాజ్యం ఉందా, మనకు రాజ్యం ఉందనే గొడవ లేదు వాళ్ళకి, నీ స్మరణ తప్పించుకోవట్లేదు. అంటే నువ్వు నిన్ను నీ కన్న తలకి పెద్దగా ఉపయోగపడినట్టు కనపడదు, నీ పిల్లిని పెంచిన తల్లికి నువ్వు పెద్ద ఉపయోగపడినట్టు కనపడదు, నువ్వు పాండవులకు ఉపయోగపడినట్టుగా ఎవరికి పెద్ద ఉపయోగపడినట్టు కనపడదు. ఇదంతా నీ స్మరణ యొక్క మహత్వమే కదా అంటాడు ఎవరు, శాంత జ్ఞానేశ్వరి. అంటే నిరంతరం స్మరించడం వల్ల పాండవులకి బంధింపబడ్డాడు, ద్రౌపదికి అదే స్మరణ, కుంతీదేవికి అదే స్మరణ, పాండవులకు కూడా అదే స్మరణ. ఏమక్కర్లేదు, ఒక సజ్జన సాంగత్యం వల్ల మోక్షం వస్తుంది. ఏంటి సజ్జ సత్పురుషులతో సాంగత్యాలు మనకు చెడు ఆలోచనలు పోతాయి, చెడు తలంపలు పోతాయి, చెడు సంకల్పాలు పోతాయి, చెడు సంకల్పాలు. అదే కదా ఇప్పుడు ముగ్గురిని మనం ఆరాధించడానికి కారణం ఎవరు, అమ్మవారిని, లక్ష్మీదేవి, దుర్గా. దీనికి దేవి భాగవతం ఏమనుందంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలనుకోండి, మూడు ఉండాలి, ఏదైనా పని చేయాలనుకోండి అనుకోండి, ఏదైనా పని చేయాలంటే మూడు శక్తులు మనకే ఉండాలి, ఎన్ని ఉండాలి, మూడు ఉండాలి. ముందు ఆ మంచి పని చేయాలనే సంకల్పం రావాలి. ఆవిడే లక్ష్మీదేవి. నీకు అర్థమవుతుందా, తులసీదాస్ గారు అన్నారు కొంతమందికి విద్య నేర్చుకోవాలి, విద్య నేర్చుకోవాలి, విద్య నేర్చుకోవాలంటుంది, విద్య సంపాదించాలి, విద్య సంపాదించాలంటుంది. రెండో పక్క సిగ్గు 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 అంటారు. మాస్టర్ని ఏదైనా అడిగితే, మాస్టర్ని ఏదైనా అడగాలంటే సిగ్గు, లోపల విద్య సంపాదించాలంటుంది. ఆ చదువు నేర్చుకునేటప్పుడు ఏదైనా మాస్టర్ని అడిగి నేర్చుకుందామంటే సిగ్గు, ఆయన అవుతారేమో ఈయన అవుతారేమని విద్య కాంక్ష ఉన్నవాడు, సిగ్గు సిగ్గు ఉంటాడు పనికిరాడని చెప్పాడు తులసీదాస్. ఆ అదికా ఇంటి నిండా తింటాను కొన్నా మనకి ఏం తిన్నా పడను, ఎంచి కింద తిండి ఇంట్లో ఏం చేసుకుంటాను. అలాగే ఈ విషయం ఆర్జించాలనే కోరుకున్నా సిగ్గుంటే ఏం ప్రయోజనం లేదు, ఆ కాంక్ష అలా అందిపోతుంది అంతే. కొంతమంది నేస్తారని తెలియని అడగరు ఆ సిగ్గుపట్టడం వల్ల, అంతే అలా పాడైపోతారు మిమ్మల్ని కదా. వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ చేసుకోకుండా ఎవరికి జ్ఞానం రాదు, మ్యాథమెటిక్స్ అవ్వండి ఇంగ్లీష్ అవ్వండి ఏదైనా. అయితే అది విద్య పట్ల కాంక్ష ఉన్నా దాంతో సమానంగా సిగ్గుంటే ఇది కాంక్ష కూడా అణిగిపోతుంది. శుభ్రంగా ఇంక అభివృద్ధిలోకి రాలేడు అని చెప్తాడు. ఇది అది శంకరిస్తే అడుగుతున్నాం, భీమారావు శంకరి ఎవరేమనుకుంటారేమో, ఎవరైనా చూస్తారేమో, ఎవరేమనుకుంటారు, ఇన్ని రకాలుగా ఆలోచించాడు. ఈ విద్య ఎలా వస్తుందండి? మీరు చచ్చిపోయాక చూసేవాడు మిమ్మల్ని ఏమైనా రక్షిస్తాడా? ఇలా అనుకునేవాడు పోనీ ఏమైనా మిమ్మల్ని రక్షిస్తాడా? వాళ్ళు మీటింగ్కి వెళుతున్నారు, ఈ మీటింగ్కి వెళుతున్నారని ఆశ్చర్యించుకోడు ఎవరైనా మిమ్మల్ని రక్షిస్తారా? మీకేమైనా మాట సహాయం చేస్తారా? మరణానంతరం మీకు కూడా వస్తారా? సిగ్గున్న వాడు పనికిరాడు. విద్య సముపార్జన చేసేటప్పుడు సిగ్గుంటే వాడు రాదు వాడికి, మళ్ళీ మేస్టర్కి ఎక్కువ తెలుస్తుంది. కొంతమందికి ఆ లెక్కలు చెప్తాడు మేస్టర్ అడిగితే ఏమనుకుంటారో మేస్టర్, లేకపోతే అడిగితే పక్క పిల్లలు ఏమనుకుంటే సిగ్గుపడతాడు అనుకుంటే డౌట్ క్లియర్ అవుతుంది అడిగి. అంటే అలా ఉండి బుద్ధ బయట ఉండిపోతాడు. అంటే విద్య పట్ల అపేక్ష ఉన్నా సిగ్గున్న వాడు పనికిరాడని నేను సందర్భంలో చెప్తున్నావు. అది ఏదో చెప్తున్నా, ఏం చెబుతున్నాము ఇప్పుడు? అవి మూడు శక్తులు. దేవి నవరాత్రి అలానే ఈ మాటలు జ్ఞాపకం వస్తున్నారు. మూడు శక్తులు ఏంటంటే, ఏదైనా ఒక మంచి పని చేయాలనుకోండి ముందు సంకల్పం రావాలి. ముందు సంకల్పం ఆ మంచి పని మంచి సంకల్పం రావటమే లక్ష్మీదేవి. నీకు అర్థమవుతుందా? మంచి సంకల్పం వస్తే సరిపోదు, ఆ పని ఎలా చెయ్యాలి? ఇక్కడి నుంచి కాశీ వెళ్ళాలనుకుని సంకల్పం వచ్చిందనుకోండి, అది లక్ష్మీదేవి. కాశీ వెళ్ళాలి, బండి ట్రైన్ ఎక్కడ మారాలి, ట్రైను ఎక్కడ మారాలి, ఎక్కడ మారి ఏ ట్రైన్లో జాయిన్ అవ్వాలి అన్నీ తెలుసుకోవాలి కదా. ఆ తెలుసుకోవటమే సరస్సు. ఆ తెలుసుకోవటమే సరస్సు. తర్వాత మనం తెలుసుకుంటే సరిపోదు, సంకల్పం వస్తే సరిపోదు. మనం అక్కడ పరిచయాలు సంపాదించుకుని అక్కడికి వెళ్ళే శక్తి ఉండాలి. ఎక్కడికి కాశీ వెళ్ళే శక్తి, ఊరికే సంకల్పం వచ్చినా సరిపోదు, రూట్ తెలుసుకున్నా సరిపోదు, ఆ కాశీ వెళ్తానికి తగిన శక్తి ఉండాలి. ఆవిడే దుర్గ. ఇది అందరికీ అవసరం. ఇప్పుడు లక్ష్మీదేవి అందరికీ అవసరమే, సరస్వతీదేవి అందరికీ అవసరమే, దుర్గ అందరికీ అవసరమే. శక్తి లేకపోతే ఎలా కలుపుతాం? మనకు డబ్బు ఉంది, సంకల్పం ఉంది, అనుకోండి మాట వరుసకి ఎలా వెళ్ళాలో రూట్ తెలుసుకున్నాం, శరీరంలో శక్తి లేదు, వెళ్ళడానికి శక్తి లేదు, పైసలు లేదు, ఎలా వెళ్ళి వెళ్ళాం కదా. ఆ శక్తి ఇచ్చేది దొరక. నీకు అర్థమవుతుందే? మంచి సంకల్పం ఇచ్చేది లక్ష్మీదేవి. ఆ రూట్ ఎలాగ తెలుసుకో, ఆ రూట్ తెలుసుకునే ఆ జ్ఞానం సరస్వతీదేవి. అక్కడికి వెళ్ళే శక్తి ఉండాలి కదా మనకి, ఊరికి అనుకుంటే ఆ శక్తి ఇచ్చేది దొరకమ్మ, ఆవిడే కాలి. అంటే ఈ మూడు ప్రతి మనిషికి అవసరం. అంటే అమ్మవారంటే మనకి ఏమైనా సంబంధం లేని వారు అని అనుకోవద్దు. ఈ మూడు అవసరం. సంకల్పశక్తి ఉండాలి. ఏంటి సంకల్పశక్తి ఉండాలి? జ్ఞానశక్తి ఉండాలి, క్రియాశక్తి ఉండాలి. సంకల్పశక్తి ఎవరు? లక్ష్మీదేవి. జ్ఞానశక్తి ఎవరు? సరస్వతీదేవి. యాక్షన్లోకి రావాలి. ఆ యాక్షన్లో పెట్టింది క్రియాశక్తి, ఆవిడే దుర్గ. కొంతమంది ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు ఏదైనా కష్టాలు వచ్చినా కష్టాలను తట్టుకుని చేస్తారు. ఆ కష్టాలను తట్టుకునే శక్తి ఇచ్చేదే దుర్గమ్మ, ఆవిడే కాళి. కొంతమందికి పని చేసే విధానం తెలిసినా ఏదైనా కష్టాలు వస్తే భయం వేసి మానేస్తారు. కానీ ఆ కష్టాలను ఎదుర్కొనేటానికి తగిన శక్తి ఉండాలి, ఆవిడే దుర్గమ్మ, ఆవిడే కాళి, ఆవిడే పార్వతి. అది అవన్నీ కూడా మనకి దేవి నివరాత్రం వల్లనే ఇవన్నీ మనకు గుర్తుకొస్తున్నారు. అంటే అసలు ఇంకోటి మనకు భక్తికి మించిన సొమ్ము లేదు. కొంతమందికి శుద్ధ భక్తి ఉంటుంది, ఆ భక్తిలో ఇంకా వాళ్ళు కర్మను కలవనివారు, జ్ఞానాన్ని కలవనివారు.
కలవను ఇంకా ఆ పొదిక్కడి పాలేగా అలవరిస్తాడు.
పని ఉంటే పని చేసుకుంటాడు, పని ఉంటే పని చేసుకుంటారు. ఇది నిత్యము, అది అనిత్యము, ఇది సత్యము, అది అసత్యము, ఇది డిస్క్రిమినేషన్, అది అన్డిస్క్రిమినేషన్, విభజించుకుంటారు కదా. ఇది నిజము, ఇది నిజము కాదు, మీకు అర్థమవుతుంది. ఇది గుణము, ఇది గుణము కాదు, ఇది దోషము. ఇటువంటి గుణ దోషాలు కానీ మీకు అర్థమవుతుందా? మీరు ఇంటికాడ చేసుకునే పనులు కానీ ఇంకా భక్తిలో కలన ఒక పొదిక్కాడి పనులాగా పరమేశ్వరుడి మీరు ఆ పరమేశ్వరుడు పాదాల పట్ల ధ్యానం. ఇంకేమి కర్మను కలవనివరు, జ్ఞానాన్ని కలవనివరు. ఇది ఇది మంచని, ఇది చెడ్డని, ఇది గుణమని, ఇది దోషమని, ఇది మంచి జన్మని, ఇది చెడ్డ జన్మని, ఇది డిస్క్రిమినేషన్, ఇది అన్డిస్క్రిమినేషన్, అది విభజన కలగనివరు. వాళ్ళకి భక్తే భక్తి, అది జ్ఞానాన్ని కలవనివరు, అసలు కర్మని కలవనివరు. పని ఉంటే పని చేసుకుంటారు. ఆ ఈశ్వరుడి పాదాలు తప్పించి ఇంకో ధ్యాసం ఉండదు కదా. ఆ భక్తుల కలవనివరు ఇంకేమని, వాళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చెడ్డ వాళ్ళు, ఇటువంటి తలంపులు కూడా వాళ్ళకి రానివ్వరు. ఈశ్వరుడు ఉంటాడు, వాళ్ళు ఉంటారు. ఈశ్వరుడు పాదాలు అంటే ఈశ్వరుడు పాదాలను పట్టుకుని తిరుగుతా అంటే వాడికి జన్మలు ఏంటన్నాడు తులసిదాసు. మనం ఈశ్వరుడు పాదాలు పట్టుకోవటం, ఈ లోకం పాదాలు పట్టుకున్నాం. మనం ఈశ్వరుడి పాదాలు పట్టుకోలేదు, లోకం పాదాలు పట్టు. ఈ లోకం ఎప్పటికైనా మనల్ని ముంచేస్తుంది. ఈ లోకం ఎప్పటికైనా మనల్ని ముంచేసిదే. ఇప్పుడు నేను ఈ స్తంభాన్ని పట్టుకుని చుట్టూరు తిరుగుతున్నాను అనుకుని పడిపోతాను కదా. ఇప్పుడు ఈ స్తంభాన్ని ఇలా పట్టుకుని చుట్టూరు తిరుగుతు పడిపోను, ఇంక స్తంభం ఆధారం. అలాగే ఈశ్వరుడి పాదాలను పట్టుకుని కనుక మీరు ఏ పని చేసుకునే ఈశ్వరుడు యొక్క పాదాలను ఇలాగ పట్టుకుని ఏ పని చేసుకునే మిమ్మల్ని బంధించదు, పతనం అవుతామనే భయం ఉండదు. అంటే వాళ్ళకి భక్తి తప్పించి అందులో జ్ఞానాన్ని కలవనివ్వరు, కర్మను కలవనివ్వరు, లోకం గొడవలు కలవనివ్వరు. ఆ శుద్ధ భక్తి, ఆ ప్రేమ భక్తి అంటే అది తప్పించి ఇంకోటి లేదు సంబంధం. ఆ పని ఇంటికాడి పని ఉంటే పని చేసుకుంటారు కానీ భక్తిలో కలవనివ్వరు. కొంతమందికి భక్తి మార్గం కూడా భక్తి మార్గమే. ఇప్పుడు మనం ఆ గుళ్ళో కూర్చుని చెప్పు అమ్మ అమ్మ అంటూ మీకు అర్థమవుతాడు. ఇంటికాడి పూజ గదిలో కూర్చున్నప్పుడు కృష్ణ వాసుదేవ రామ అలా కాదు. కొంతమంది వాళ్ళు చేసుకునే పనిలో కూడా నామాన్ని స్మరించుకుంటూ వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఏ పని చేసుకోకపోతే వాళ్ళకి భక్తి అడదో. ఆ భక్తిలో కూడా పరమేశ్వరుని స్మరించుకుంటూ భక్తిని కూడా ముక్తిగా మార్చేసి మహాత్ములు ఉన్నారు. రామకృష్ణ పరమహంస గారు కథ చెప్పారు. ఏంటంటే పూర్వం ఒక భక్తులు ఉండేవాడు, వాళ్ళు ఏదో బట్టలు నేయటం, ఏదో వాడి పని ఏదో చేసాం, ఏదో వృత్తి నడుచుకున్నాడు బతకడం కోసం. బట్టలు నేసేవాడు అనుకున్నాడు, ఎవరైనా ఎంతో సైకిల్ మీద వేసుకున్నా లేకపోతే నడిచేదో బట్టలు అమ్ముకున్నవాడు. ఎవరైనా ఈ బట్ట కలిగి ఏమంటారు, నూలు ఖర్చు ఎంత అయింది దీనికి, నూలు ఖర్చు దీనికి ఎంత అయింది, ఇంకా నేను చేశాను దీనికి ఎంత అయినా, దీనికి శ్రమ ఎంత అయినా, ఇది దానికి పావడమైంది, దీనికి పావడమైంది, మొత్తం తయారు చేయడానికి పావడమైంది, నూలు ఖర్చు పావడ, మరి ఈ భక్తుడు పావడ లాభం వేసుకున్నాడు అంటే ముప్పవడ ఇప్పించున్నాడు కూడా. మీకు అర్థమవుతుందా? ఇది నేను ఈ వస్తువు తయారు చేయడానికి నూనె కొనడానికి ఎంత అయ్యాలి, నూనె కొంటే సరిపోదు కదా, తయారు చేసి బియ్యం ఉంటే సరిపోదు కదా, కొండ ఉండాలి, కింద నిప్పు ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా, ముడి సరికి ఉంటే సరిపోదు, ఇవన్నీ ఉండాలి కదా. ఇదే బియ్యం ఉడికిపోతే అట్లంతా కింద నిప్పు ఉండాలి, కొండ ఉండాలి, మరి అది కలబెట్టడానికి తెడ్డి ఉండాలి. ఇందాక అదే నూనె కొన్నాం, ఇదే బట్ట తయారు చేయడానికి ఎంత అయింది. ఈ భక్తుడు పాల లాభం వేసుకున్నాడు, ఈ భక్తుడు వేసుకున్న లాభంతో సహా ఎంత ఖరీదని చెప్పాడు. వాడు భక్తిని ముక్తిగా చేసుకున్నట్టు మహాత్ముడు అని చెప్పాడు రామకృష్ణపురం. ఈ భక్తుడు పావులా లాభం వేసుకున్నాడు అని చెప్పాడట్లేదు. మరి నేను బతకాలి కదా అని చెప్పి పావులా లాభం వేసుకున్నాను. నీకు పావులా లాభం ఎక్కువ అనుకుంటే మనం అణ తగ్గించేవాడు, కానీ నేను పావులా లాభం వేసుకున్నాను.
అంటే రామకృష్ణ పరమహంస కవి చెప్పామంటే ఆడి భక్తిని కూడా భక్తిగా మార్చేసుకున్నాడు. వాళ్ళు ఈశ్వర అనుగ్రహానికి భక్తులు అవుతారు. మీరు కొనలేరనుకోండి, ఈ భక్తులు పవర్ లాభేసి మీరు కొనలేరనుకున్న లాభం తగ్గించేమంటారు. కానీ ఇంత లాభం వేసుకున్నాను ఇందులో, మరి నాకు కూడా పొట్టాలి కదా అని స్పష్టంగా చెప్పాడు. అంటే భక్తిని ముక్తి కింద మార్చేసిన భక్తుడు అని చెప్పాడు, ఆ కళ కోసం చెప్పాడు. అంటే మీరు నామం చేసుకుంటారంటే నామానికి ఒక పైసు ఖర్చు పెట్టక్కర్లేదు. నామానికి ఒక్క పైసు కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. మీరు ప్రశాంతంగా కూర్చుని మీరు ఇంట్లో మీరు కూర్చుని ప్రశాంతంగా మీ పనులు అయిపోయిన తర్వాత అలా జపం చేసుకుంటే మీకు ఈ నవగ్రహాల గొడవలోకి వెళ్ళొద్దులేండి. ఇప్పుడు ఈ నవగ్రహాలలో అంటారు, నామం మీకు బాగా జరగాలంటే కేతువు అనుగ్రహం ఉండాలని అంటారు. రాహువు కేతువు బుధుడు సూర్యుడు అన్న నవగ్రహాల గొడవలు నామం మాకు బాగా జరగాలి, మీకు నామం బాగా జరగాలంటే కేతు అనుగ్రహం ఉండాలండి. కేతు అనుగ్రహం ఉంటే మీకు నామం బాగా జరిగితే నవగ్రహ ఆ గొడవలు పూరించలేదు. మళ్ళీ ఆ సముద్రం వేరు, అది వేరు, మళ్ళీ ఇదంతా వాస్తని గొడవలన్నీ గ్రహస్థితి అని అన్నీ వస్తాయి. ఏం ఆ గొడవలు మన భక్తిని విడిచిపెట్టి ఇప్పుడు అందులోకి వెళ్ళొద్దని ఇంకా వాళ్ళు చెప్తా ఉంటారు. మీకు నామం బాగా సరే, కేతు ఏమో జ్ఞానకారకుడు, రాశి ఏమో బోధకారకుడు. అంటే ఇప్పుడు బోధ రాశి ఏమో బోధాలు ఇస్తాడు, కేతు ఏమో జ్ఞానాన్ని ఇస్తాడు. అయితే మీ కేతు అనుగ్రహం ఉంటే, కేతువు దయ ఉంటే మీకు నామం బాగా సాగుతుంది. కేతువు యొక్క దయ లేకపోతే మీకు నామం చేసుకుందన్నా అని చెప్పి మీకు బాగా సాగదు. ఇదో ఆ కేతువుకి కూడా పూజ చేయించుకుని ఎందుకంటే చెప్పారు, ఆ కేతుకి కూడా మీరు పూజ చేసుకుని అది కాలు పట్టుకోండి, మీకు నామం బాగా సాగుతుంది అని చెప్తాను. నవగ్రహాలు ఉంచాడు, నవగ్రహాలు వీళ్ళిద్దరాడు, వీళ్ళిద్దరికి కొంపలు లేవు వీళ్ళకి. ఎవరికి రాహువుకి కేతువుకి కొంపలు, మిగతాడు కొంపలు ఉన్నాయి. ఆది స్వామం ఆడు ఆదివారం అంటే ఆడు సూర్యుడు నవగ్రహాలకు రాగాడు, ఎలా చంద్రుడు వస్తాడు, ఎలా బుధుడు వస్తాడు, బుధుడు వస్తాడు, ఎలా గురుడు వస్తాడు. ఇది వీళ్ళిద్దరూ సర్వసాధారణంగా గురువుల దగ్గర ఎక్కువ సాయిబాబాను ఎక్కువ గురువారం పూజిస్తారు. మామూలుగా ఎక్కువ గురువుల దగ్గరికి గురువారం వెళ్తారు, గురువుని ఎక్కువ మంది గురువారం పూజిస్తారు. వాళ్ళ నవగ్రహాలు తెలిసిన వాళ్ళు ఏమంటారు, లక్ష్మీవారం రోజున ఎక్కువ గురువుని ఆరాధిస్తారు. అంటే సాయిబాబా దేవాలయానికి వెళ్ళిన వాళ్ళు, మిగతా దేవాలయానికి వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ గురువారం వెళతారు. గురువారం అంటే బృహస్పతి వారం, అదేంటో బృహస్పతి వారం. ఈ నవగ్రహాలు దీనికి అది ఒక రకమైన సైన్స్. అది ఎస్ట్రానమీ, ఎస్ట్రాలజీ. ఎస్ట్రాలజీ అంటే ఖగోళ శాస్త్రం, ఎస్ట్రాలజీ అంటే ఇది ఇప్పుడు మనం చెప్పుకున్న నవగ్రహాల శాస్త్రం. ఎస్ట్రానమీ ప్రభావం ఎస్ట్రాలజీ మీద ఉంటుంది, ఎస్ట్రాలజీ ప్రభావం ఎస్ట్రాలజీ మీద ఉంటుంది. ఈ ఖగోళం ఎక్కడ సూర్యుడు ఎక్కడ చంద్రుడు వాళ్ళు ఈ మైండ్ మీద పనిచేస్తూ ఉంటారు. అది మనకి అది మామూలుగా మనకు అదంతా నిజమైన మనకు అందరి విషయాలు అన్నీ ఎదురైంది. ఎక్కడ సూర్యుడు ఎక్కడ చంద్రుడు, మరి శని శని ఒకడు ఉన్నాడు, ఆడికి ఇల్లు ఉంది, శని ఆడి శనివారం, ఆడి శనివారం ఆదివారం సోమవారం చంద్రుడు, ఆదివారం సూర్యుడు, మంగళవారం ఇంకొకడు ఉన్నాడు, బుధవారం బుధుడు, లక్ష్మీవారం వీడు, శుక్రవారం శుక్రుడు శుక్రుడు ఉన్నాడు. వాడు శుక్రవారం శుక్రుడు ఆడ పచ్చగా ఉంటాడు, ఆడ రంగు పచ్చగా ఉంటాడు, ఆడికి పచ్చబట్టలు అంటే ఇష్టం అడు ఎవరికి శుక్రవారం. అంటే శుక్రవారం ఎక్కువ అమ్మవారిని పూజిస్తారు, పసుపు చోటు కుంకుమ చోటు అలాగో. సరే శనివారం శనిది, శనివారం ఈ శనివారం శని ఉన్నాడు. సరే ఈ గొడవలు అందులోకి వెళ్ళండి, ఇప్పుడు నవగ్రహాలు గొడవలోకి వెళ్ళండి. కానీ లోకంతో సంబంధం లేకుండా కేవలం మీకు జ్ఞానం ఇవ్వాలంటే వీళ్ళిద్దరు వస్తారు, గురుడు ఒకడు కేతు ఒకడు. వాళ్ళు లోకానికి సంబంధించి మనుషులు కాదు. మీకు జ్ఞానం కావాలంటే అంటే అలౌకికమైన విషయాలు, మీకు ఇంద్రియాలకు అందరి విషయాలు తెలియాలంటే గురువుని ప్రార్థించినా కేతువుని ప్రార్థించినా ఇస్తారు. అంటే మిగతా ఉన్నాయి, శుక్రవారం శుక్రుడు చేసేవాడు ఉన్నాడు, బుధుడు చేసే పనులు ఉన్నాయి, చంద్రుడు చేసే పనులు ఉన్నాయి, సూర్యుడు చేసే పనులు ఉన్నాయి. సూర్యుడు ఆరోగ్యకారకుడు, చంద్రుడు ఎక్కువ మన మనస్సు మీద పని చేస్తూ ఉంటాడు. ఇలా అందులోకి ఆ శాస్త్రంలోకి వెళ్ళొద్దునండి మనం. బుధుడు ఉన్నాడు. బుధుడు ఏమో ఎక్కువ వ్యాపార దక్షత, బుధుడు అనుగ్రహం ఉన్నాడు. వ్యాపారం ఎలా చేయాలి, ఒక రూపాయలు 2 రూపాయల కింద ఎలా పెంచాలి, ఆ దక్షత బుధుడు ఇస్తాడని రకరకాలుగా చెప్తాడు. అందులో కళ్ళొద్దు. మనకు సంబంధించినంత వరకు ఏంటంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞానం అభివృద్ధిలోకి రావాలంటే వీళ్ళిద్దరు అనుగ్రహం ఉండాలి. ఒకడు గురుడు, రెండు కేతువు. ఒకడు గురుడు, రెండు కేతువు. ఇద్దరు అనుగ్రహం ఉండాలని చెప్తారు. ఇంకా అది మనకి ఆ చాప్టర్లో చూడద్దు. అంచేత శని ప్రభావం ఎక్కువ ఉన్న వాళ్ళందరూ ఆంజనేయ స్వామిని పూజించమని చెప్తారు. అంటే ఆంజనేయ స్వామి అంటే శనికి భయం అటు. అంటే శని ప్రభావం ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరిని, శనివారం బర్త్డే, ఆంజనేయ స్వామి బర్త్డే మంగళవారం. ఆంజనేయ స్వామి బర్త్డే మంగళవారం జన్మించాడు ఆంజనేయ స్వామి. అంచేత శని ప్రభావం, ఈ శని ప్రభావం ఎక్కువ ఉన్న వాళ్ళు ఆంజనేయ స్వామిని శనివారం ఆరాధించడం వల్ల, మంగళవారం కూడా ఆరాధించడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని చెప్తూ ఉంటారు. సరే, ఆ శాస్త్రం బట్టి మనం అది ఎస్ట్రాలజీ, ఎస్ట్రానమీ, ఎస్ట్రాలజీ అంటే ఎస్ట్రానమీ యొక్క ప్రభావం ఎస్ట్రాలజీ మీద ఉంటుంది. ఉంటుంది అందులో కరెక్ట్ అందులో అనుమానం. కొంతమంది కరెక్ట్గా వాళ్ళకి ఆ నక్షత్రం, ఆ పుట్టిన టైం, మనిషి అంటే తల్లి కడుపు నుంచి శిరస్సు బయటకు వచ్చిన టైం కరెక్ట్గా పిలిచే చచ్చిపోయి చెప్పేవాడు ఉన్నారు. అయితే ఏ రోజు నాడు వల్లకాట్లో గురిపోతాడో చెప్పేవాళ్ళు ఉన్నారు. భూమి మీదకి ఎప్పుడు ఏదో వచ్చాడో మనిషి అప్పుడు నిర్ణయం పడతాడు. శ్మశానానికి ఎప్పుడు తెలుసుకోవాలి, అది ఏ వృత్తి చెయ్యాలి, అది వ్యవసాయం చేయాలా, ఇంజనీర్ చేయాలా, డాక్టర్ చేయాలా, ఏ వృత్తి చేయాలి, ఏ వృత్తి చేసి అది పొట్ట పోషించుకుంటాడు, అది పొలిటీషియన్ అవుతాడా, ఇంకోటి అవుతాడు, ఇంకోటి అవుతాడు. ఆ జాతకాన్ని బట్టి కరెక్ట్గా అంటే తల్లి కడుపులో నుంచి శిరస్సు వచ్చిన టైం వాడు కరెక్ట్గా చెప్పాలి. అందుకే ఆ గొడవ వదిలేద్దాం మనకు సంబంధం లేని విషయం. ఆ దేహమే బ్రాంచ్ అనుకుంటాను, దేహమే తలంపు అనుకుంటాను, ఆ గొడవ మనకు. అంటే ఇప్పుడు నాకు ఇది ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే, గురువు అనుగ్రహం భౌతిక విషయాలు వదిలేండి, ఈ ఆత్మజ్ఞానం గురువు అనుగ్రహం ఉన్నా, కేతు అనుగ్రహం ఉన్నా వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుందని పెద్దలు చెప్తారు. అంత గుర్తొచ్చి చెప్తాను. అంటే జపం బాగా సాగాలంటే మీకు కేతు యొక్క దయ ఉంటే, కేతు అనుగ్రహం ఉంటే మీకు జపం బాగా సాగుతుందని వాళ్ళు చెప్తారు. ఆ మాటలు జ్ఞాపకం వచ్చి చెప్తున్నారు. ఇవన్నీ మీరు సీరియస్ గా తీసుకోక్కర్లేదు. అంటే మీరు బాగా ఏదైనా ఒక పని భగవాన్ అంటున్నారు, మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా చెడు తలంపులు వస్తుంటే ఎప్పటికైనా చెడు ఫలితం మీకు వస్తుంది, అది చట్టం. మంచి తలంపులు వస్తుంటే మంచి ఫలితం ఎప్పటికైనా వస్తుంది, ఈ జన్మలో కాకుండా రాబడి జన్మలో రుచి చేరుతుంది. అలాగే మంచి పని చేస్తే దాని ఫలితం వస్తుంది, చెడ్డ పని చేస్తే దాని ఫలితం వస్తుంది. అయితే ఇవన్నీ వచ్చి తీరుతాడు. అయితే మనం చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ పనులు ఆపు చేయాలంటే అది ఉడికే చెడ్డ తలంపులు రాకూడదు, చెడ్డ పనులు చేయకూడదు అనుకుంటే సరిపోదు. నిరంతరము పరమేశ్వర యొక్క నామం, విష్ణు సహస్రనామాలు కానీ లలిత సహస్రనామాలు కానీ ఏదో నామం తీసుకుని నిరంతరము జపించడం వల్ల చెడు పనుల్లోంచి, చెడు తలంపుల్లోంచి మీ మనస్సు పక్కకు తప్పుకుంటుందని చెప్తున్నారు భగవాన్. అదే ఊరికే పక్కకు వచ్చేది, ఊరికే దాని గాడి ఇడిచిపెట్టండి. ఏమీ లేకుండా సోమరతనంగా ఉంటే గాడి ఇడిచిపెట్టదు. ప్రయత్నపూర్వకంగా ఎఫర్ట్ తోటి భగవంతుడి నామాల్లో ఏదో ఒక నామాన్ని భక్తిపూర్వకంగా ఈ స్తంభాన్ని పట్టుకుని ఎలా అడుతామంటే ఎలా కింద ఎలాగైతే పడినాం, అదేవిధంగా ఆ నామాన్ని పట్టుకుని, ఆ రూపాన్ని పట్టుకుని వేలాడుతుంటే ప్రకృతిలో పడకుండా ఉంటావు. ప్రకృతి అంటే ప్రకృతి గణం నీకు ఉండదు. ఈ అంటే కాల ప్రవాహంలో, ఈ జనన చక్రంలో, ఈ జనన మరణ ఈ ప్రవాహంలో పడకుండా ఉంటావు. ఇదంతా భ్రాంతి. చావు ఒక భ్రాంతి, పుట్టుక ఒక భ్రాంతి, శరీరం ఒక భ్రాంతి, కాలం ఒక భ్రాంతి. వాస్తవం 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 అంటాడు ఒక చోట. ఎక్కడ వస్తుందండి వాస్తవం? వాస్తవం అంటే నీకు వాస్తవం అనుకునే అధిష్టానంగా ఉన్నటువంటి వస్తువు ఉన్న వాస్తవం అంటే అక్కడ మనం అనుకునే వాస్తవం కాదు, ఉన్న వస్తువు ఉన్నట్టుగా ఆ వాస్తవం నీకు తెలిస్తే. దానికి సామెత ఎలా చెప్తారంటే, ఒక తాడిని చూసి మనం పావు అనుకున్నాం అనుకోవాలి. ఒక తాడిని చూసి పావు అనుకున్నాం అనుకోండి, భయం వస్తుంది మనకు. తాడిని చూసి పావు అనుకుంటే ఏమవుతుంది, మనకు భయం వస్తున్నారు. అది పాము కాదు తాడని మీకు అర్థమైంది. గంటే ఏం పోతుంది మీకు? భయం పోతుంది. మీకు అర్థమవుతుంది. అలాగే వాస్తవం 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 ఉన్నది ఉన్నట్టుగా మీకు వ్యక్తమైతే వెంటనే పునర్జన్మలోంచి బయటకు వచ్చేస్తారు. అశాంతికి దూరం అయిపోతారు, దుఃఖాలకు దూరం అయిపోతారు, పునర్జన్మలకు దూరం అయిపోతారు. అంటే ఈ దేహాలు పుట్టడం, ఈ సావటాలు, ఈ పుణ్యపాపాలు, ఈ లాభ నష్టాలకు అసలు వస్తువు తీరిన సంబంధం లేదు. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి ప్రతిబింబం నీటిలో కనిపిస్తుంది. సూర్యుడి ప్రతిబింబం నీటిలో కనిపిస్తుంది, నీటిలో కనిపిస్తుంది. సూర్యుడు ఉన్నాడు కాబట్టి ప్రతిబింబం కనిపిస్తాను. సూర్యుడు లేకపోతే ప్రతిబింబం కనపడదు. మీకు అర్థమవుతుంది. అయితే ప్రతిబింబానికి ఈ నీళ్ళకి ఆ సూర్యుడికి ఏమి సంబంధం ఉండదు. అదేవిధంగా నీ చావులకి, నీ పుట్టుకలకి, నీ పుణ్యపాపాలకి, నీ హృదయంలోనే పురుషుడికి ఏమి సంబంధము లేదు. అది ఇక్కడ శాస్త్రం. ఇక నీళ్లు మురుగ్గా ఉన్న సంబంధం లేదు. ఆ సూర్యుడికే కనిపిస్తున్నాడు, కానీ ప్రతిబింబానికి ఆయనకి సంబంధం లేదు. ప్రతిబింబం పోయినా ఆయన ఉంటాడు. అక్కడ ప్రతిబింబం పోయినా ఆయన ఉంటాడు. ప్రతిబింబంతో ఆయన ఉడికే కనిపిస్తున్నాడు. అది నీళ్ళు ఎలా ఉన్నా ఆయనకి సంబంధం లేదు. సృష్టి ఎలా ఉన్నా సంబంధం, ఆయన పరమాత్మ పరమాత్మే. ఎంత ప్రకృతి. సూర్యుడి యొక్క ప్రతిబింబం నీటిలో కనిపించడం అంత మార్చించదు. ఈ ప్రతిబింబానికి సూర్యుడికి సంబంధం ఏంటని అడిగాడు. నీటిలో కనిపించవచ్చు, కానీ అంత మాత్రం కాదు. ఈ ప్రతిబింబానికి సూర్యుడికి ఏమి సంబంధం లేదు. ఇక్కడ మీకు పరమాత్మ ఇలాగ సూర్యుడి ప్రతిబింబం కలిపి ఆ పరమాత్మని రూపాల్లో మీకు కనిపిస్తున్నాడు. జీవుడి కింద, జగత్తు కింద, ఉరికి దేవుడి కింద రూపాల్లో మీకు కనిపిస్తున్నాడు. ఉన్న వస్తువు వాడు పరమాత్మ ఒక్కడే. సూర్యుడు లేకపోతే ప్రతిబింబం లేదు. ప్రతిబింబం లేకుండా సూర్యుడు ఉండగలదు, కానీ సూర్యుడు లేకుండా ప్రతిబింబం ఉండలేదు. అంచేది మీకు జాగ్రత్తగా ఏ పని చేసినా అంటే మనం భగవంతుడి యొక్క పాదాలు ఎందుకు భక్తి కనుక కుదిరితే అసలు చెడు తలంపులు రావు, చెడు ఆలోచనలు రావు. చెడు తలంపులు రావు, చెడు ఆలోచనలు రావు. తర్వాత మీకు ఇంకోటి గాఢ నిద్రలో కూడా, గాఢ నిద్రలో కూడా మీరు నిద్రలో కూడా మీ మనస్సు నామం చేసేస్తాం, స్వప్నాలు ఆగిపోతాయి. మీరు జాగ్రత్త అవస్థలో బాగా నామం చేస్తున్నారనుకోండి, అనుకోండి, గాఢ నిద్రలో కూడా మీ మనస్సు నామం చేసేస్తా, నామం ఆ నామం చేసేస్తాం. అది దీనివల్ల మీకు ఆధ్యాత్మికంగా శక్తి కలుగుతుంది, ఆధ్యాత్మికంగా శక్తి కలుగుతుంది. నేను చెప్పాను కదా, కొంతమంది ఈ భక్తిలో కర్మ జ్ఞానాన్ని కూడా కలవనవారు. దేన్ని కలవనవారు? పొలికల పాలకం ఎలా ఉంచేస్తారు? అంటే మీకు తలంపులు, రకరకాల తలంపులు వస్తూ ఉంటాయి, ప్రకృతి గొడవలు వస్తూ ఉంటాయి. మీకు అర్థమవుతుందా? హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి, మనసులో రకరకాల కెరటాలు వస్తూ ఉంటాయి, రకరకాల బుడగలు వస్తూ ఉంటాయి, రకరకాల కోరికలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఎప్పుడు మనసులో రకరకాల కోరికలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇవన్నిటిని మీరు జపం శ్రద్ధగా చేస్తే ఇవన్నిటిని ఆపేసేస్తుంటారు. మీకు అక్కడ లేని కోరికలు ఉత్పత్తి అవుతున్నా, ఈ ప్రకృతి గొడవలు వచ్చి మీ మీద పడుతున్నా, మీకు అర్థమవుతుందా? స్నేహితులని, విరోధులని, ఇటువంటి భ్రాంతి భ్రాంతి విషయాలు వచ్చి మీద పడుతున్నప్పటికీ ఇవన్నిటిని ఆప్ చేసేసి ఏమి ఆప్ చేస్తుంది జపం? ప్రకృతి గొడవలోంచి విడదీసేసి ఈశ్వరుడి పాదాల దగ్గర తీసుకెళ్లి మిమ్మల్ని తీసుకుని నామానికి అంత శక్తి ఉంది అంటే నామాన్ని మీరు విడిచిపెట్టవలసినటువంటి పని లేను. జపం మానసికంగా చేసుకుంటే ఇంకా మంచి. జపం మానసిక అంటే జపం చేయగా చేయగా, ధ్యానం చేయగా చేయగా దానివల్ల జ్ఞానం కలదు. దీనికి శాంత జ్ఞానేశ్వరు ఒక ఉదాహరణ చెప్పారు. జ్ఞానేశ్వరు అంటే గోడను నడుపుతున్నవాడు. ఆ తల్లికి సంతానం నలుగురు, జ్ఞానేశ్వర అన్నదమ్ముడు ఇద్దరు, ఒక తోబుట్టు ఉంది. నలుగురికి పెళ్లి, నలుగురికి పెళ్లిళ్ళు చేసుకోలేదు. నలుగురి జీవ అంటే తల్లి గర్భం, నలుగురి జీవ సమాధానాలు. మొత్తం జ్ఞానేశ్వర ముద్ర అన్నదమ్ములు, ఒక చోబుట్టు, నలుగురు పెళ్లిళ్ళు చేసుకునేది, నలుగురు భక్తులే, నలుగురు జీవ సమాధానాలు. అది మామూలుగా ప్రాణం పోయిన తర్వాత తీసుకుని గోతులు కట్టడం మామూలు ఇలా కావచ్చు అంటారు. జీవ సమాధి శరీరం ఉండగానే, శరీరంలో ప్రాణం ఉండగానే సమాధిలో ప్రవేశిస్తే పైన మూసేశారు సమ నలుగురే. అంతే, నలుగురికి పెళ్లి లేవు. నలుగురు ప్రకృతి సంబంధించిన మనుషులు కాదు. మీరు అలంది జ్ఞానేశ్వర సమాధి చూడాలంటే పోనాకు 10 మైలు దూరంలో అలంది అని ఒక ఆ ఊళ్ళో అక్కడ జ్ఞానేశ్వర షిరిడీలో సాయిబాబా గారి సమాధి ఎలా ఉందో, సాయిబాబా గారి శరీరంలో ఉన్న ప్రాణం బయటకు వెళ్ళిపోయాక అప్పుడు సాయిబాబాను సమాధి చేశారు. రమణ మహర్షి గారే అంతే, రామకృష్ణ పరమహర్షి గారే అంతే, శరీరంలో ప్రాణం బయటకు వెళ్ళాక సమాధి చేశారు. జ్ఞానేశ్వర అలా కాదు, శరీరంలో ప్రాణం ఉండగానే జీవ సమాధి అంటారు వాళ్ళు, అలా చేశారు. ఆయన ఒక్కడే కాదు, ఆయన చోబుట్టు అంతే, అన్నదమ్ముల ముగ్గురు అంతా కూడా జీవ సమాధి పొందారు. నలుగురికి పెళ్లి ఉండేది. ఆ జ్ఞానేశ్వరు అన్నాడు, ఏదైనా గది గది చీకటిగా ఉందనుకోండి, నేను పొడి చేస్తాను, కోసేస్తానంటే చీకటి అక్కడికి బయటకు వెళ్తున్నాను. ఒక గది అంతా చీకటిగా ఉందనుకోండి, నేను పొడి చేస్తాను, నేను అది నేను అలా చేసేస్తాను, ఇలా చేసేస్తాను, అది చేతులు పెట్టి వెళ్ళిపో వెళ్ళిపో చీకట వెళ్ళిపో వెళ్ళిపో అంటే వెళుతుంది, ఎక్కడికి వెళ్ళదు, నేను కలిపేస్తాను, కొనిసేస్తాను, కొనిసేస్తాను, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోయి గదిలో చీకటిని వెళ్ళిపోయి వెళ్ళిపోయింటే అది ఎక్కడి నుంచి వెళుతుంది, చాలా కాలంతో చీకట ఉంది అక్కడ వెళ్ళదు. ఎది నువ్వు ఆ గదిలో గుడి ఒకటి కట్టిస్తావు అనుకో, సత్రం ఒకటి కట్టిస్తావు అనుకో, అది ఆ చీకటి వెళ్ళదు. గుడి కట్టించుకుంటే కట్టించుకో, అందులో చీకటి కాదు. ఎలాగెళ్తుంది, దీపం వెలిగిస్తే చీకటి బయటకు. అలాగే నీ లోపల ఉన్న రుగ్మత, నీ హృదయంలో ఉన్న చీకటి, నీ హృదయంలో ఉన్న అంధకారం, నీ హృదయంలో ఉన్న కల్మషం, ఏదో బయట ఇది కట్టించేశాను, ఇది కట్టించేశాను, పూల రంగులంటే కుదరగలుగా భక్తి జ్ఞాన వైరాగ్యం సంపాదించుకుంటే ఆ చీకటి బయటికి పోతున్నాడు. అందుకని భక్తి సంపాదించుకుంటే, జ్ఞానం సంపాదించుకుంటే, వైరాగ్యం సంపాదించి నేను పొడి చేస్తాను, సరిచేస్తాను, కత్తికి నరికేస్తాను, ఇంకా చీకటి ఎక్కడికి వెళ్తున్నాను, వెళ్ళదు. నీకు డబ్బులు ఉన్నాయని గుడి కట్టించే బయటకు, అక్కడ దేవుడు బొమ్మ వచ్చేస్తానుకోండి, అక్కడ దాన్ని గుడి కట్టించేస్తానుకోండి, చీకట్లో నీకు డబ్బు ఉందని అలా వెళ్ళదు. బాహ్యమైన పనుల వల్ల వెళ్ళదు ఆ చీకట్లు. అలా నీ హృదయంలో ఉన్న కల్మషం, నీ హృదయంలో ఉన్న అంధకారం, నీ హృదయంలో ఉన్న మురికి, నీ హృదయంలో రాబోయే జన్మను తీసుకొచ్చే వాసనలు, ఇంకా పోషేస్తాను, చంపేస్తాను అంటే వెళ్ళవు. భక్తి జ్ఞానం వైరాగ్యం నువ్వు సంపాదిస్తా చీకట పోతున్నాను, అది పొడిచేస్తావు. ఎవరు పొడుస్తావు, ఎవరు పొడుస్తావు, లోపల చీకటిని పొడిచేస్తావు గదిలోకి వెళ్ళి. నీకు డబ్బు ఉందని కూడా గురికట్టించేస్తే పోతుంది అది. అయితే నువ్వు జపం చేయి, జపధ్యానం అని చేయటం అంటే, మీరు జపం చేయగా చేయగా ధ్యానం కింద మారిపోతుంది. మీరు జపం చేయగా చేయగా అది ధ్యానం కింద మారిపోతుంది, అది ధ్యానం కింద అది మారిపోతుంది. అసలు మీకు మీ హృదయంలోనే వాస్తవం తెలుస్తుంటే భయం కూడా ఉండదు, భయం కూడా ఉండదు, భయం కూడా తగ్గిపోతుంది. ఆ లోపల ఉన్న వస్తువు ఉన్నట్టుగా మీకు వ్యక్తం అవుతుందంటే భయం కూడా తగ్గిపోతుంది, భయం కూడా తగ్గిపోతుంది. ఇది ఇందాక ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి. ఇందాక ఎవరో చెప్పారని చెప్పాను, అది జ్ఞానేశ్వరం, జ్ఞానేశ్వరం చెప్పి మీకు కృష్ణుడి గీతలు ఏం చెప్పారంటే, ఫలకాంక్ష లేని వాడు అది తెల్ల బట్టలు కట్టుకున్న సన్యాసి, ఫలకాంక్ష లేని వాడు అది ఇంట్లో కూర్చున్న యోగితోడు సమానం. వాడు సన్యాసి యోగి, అనాస్తిజహ కర్మఫలం. ఎవడైతే కర్మఫలాన్ని ఆశ్రయించడో, ఎవడైతే కేవలము కర్మఫలంలో దృష్టి పెట్టుకుని కర్మఫలం పట్ల ఆసక్తి లేకుండా ఎవడైతే పనిచేస్తాడో, కర్మఫలం మీద ఎవడైతే ఆసక్తి పెట్టుకోడో వాడు సన్యాసి. వాడు వాడే సన్యాసి, వాడే యోగి. అంటే ఎర్ర బట్టలు కట్టుకున్నవాడు కాదు, కర్మఫలకాంక్ష లేని వాడే సన్యాసి, వాడే యోగి. మీరు మీ స్వభావాన్ని బట్టి, మీ వృత్తిని బట్టి మీరు మీ పనులు మీరు చేసుకున్నప్పటికీ ఫలకాంక్ష లేకుండా కనుక మీరుంటే యోగులతో సమానం, సన్యాసులతో సమానం. మీరు ఈశ్వరుడు ప్రార్థన, ఈశ్వరు యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారు అర్జున. తర్వాత కోరికతోటి మనం ఏదైనా పని చేస్తామంటే పునర్జన్మలు వచ్చి చేరతాయం కాదు. ఎలాగా మామూలు విత్తనాలు భూమిలో పెట్టి ఎలా మొక్కల కింద వచ్చేస్తావో, నువ్వు ఏదైనా కోరికతో పని చేస్తుంటే ఆ ఫలమే మళ్ళీ పునర్జన్మలు తీసుకొస్తాడు. ఫలకాంక్ష లేని వాడికి పునర్జన్మ లేదు, అది కడసాల జన్మాలు. ఇది శరీరం శవాలను మొయ్యక్కర్లేదు. ఈ శరీరాలు నిజం కాదు, చావు నిజం కాదు, ఈ పుట్టుకులు నిజం కాదు. ఇది ఒక మహాభ్రాంతి, ఇది ఒక మహామాయ. వైరాగ్యం వైరాగ్యం వాడికి ప్రపంచంతో గడ్డి పడకుంటుంది, వైరాగ్యం లేని వాడికి గడ్డి పడక కూడా బంగారం కింద అనిపిస్తుంది. వైరాగ్యం ఉన్నవాడికి సృష్టి అంతా గడ్డి పడక కింద వస్తుంది. వైరాగ్యం ఉన్నవాడికి, వైరాగ్యం లేని వాడికి ఎక్కడైనా రోడ్డు మీద గడ్డి పడక కనిపిస్తే అది కూడా బంగారం కింద అనిపిస్తూ ఉంటుంది. భక్తి జ్ఞాన వైరాగ్యం లేకుండా నీ వైరాగ్యంలో చీకట పోతుందా అంటారు. అంటేస్తావా ఎన్ని చీకట్లు పొడి చేస్తే బయటకు పోతుంది. అంటే కొంతమందికి ఒక తలంపుకి ఇంకో తలంపుకి సంబంధం ఉండదు, ఏదో తలంపు వస్తుంది, పనికిరాని తలంపులన్నీ వస్తూ ఉంటాయి. కొంతమందికి బాగుపడి తలంపులు రావు, పాడైపోయి తలంపులన్నీ వస్తూ ఉంటాయి, పనికిరాని తలంపులన్నీ వస్తూ ఉంటాయి. ఈ చెడు తలంపులన్నీ తీసేసేదాం. మీ మనస్సుని ఒక నిదానంగా పెట్టి, అంటే ఈ అష్టవ్యస్తంగా కాకుండా, వంకర వెంకర కాకుండా, అక్కడో మాట ఇక్కడో మాట, అక్కడో మాట ఇక్కడో మాట ఇలా కాకుండా, ఒక సరైన పద్ధతిలో, అంటే రైలు రైలు మామూలుగా రైలు చక్రాలు బగ్గిని అంటి పెట్టుకుని ఎలా కలుపుతాడు, అలాగే మీ మనస్సు ఈశ్వరాభిముఖంగా ప్రయాణం చేయాలంటే మీ జపం మీకు సహాయం చేస్తుంది. రైలు చక్రాలు ఏ విధంగా అయితే పట్టాలను అలా అంటి పెట్టుకుంటారో, అలాగే నువ్వు జపం కనుక చేస్తూ ఉంటే మీ మనస్సును అలా కండిషన్లో పెట్టి ఈశ్వరుడు ఐక్యం చేయడానికి జపం సహకరిస్తుంది. తర్వాత అక్కర్లేని ఆలోచన రాకుండా ఆపిచేస్తుంది. ఏది ఈ జపం? జపం యజ్ఞం. అదేంటది? జపం యజ్ఞం, తపో యజ్ఞం, తపో యజ్ఞం, తర్వాత ఏమో స్వాధ్యాయ యజ్ఞం, ఇవన్నీ యజ్ఞాలు. అంటే మీరు మీ దగ్గర నాలుగు మంచి మాటలు వచ్చి అనుకు తెలుసనుకోండి, అవి ఇతరులకు అర్థమయ్యేలా బోధిస్తున్నారు అనుకోండి, అది కూడా యజ్ఞంతో సమానం. దాన్ని జ్ఞాన యజ్ఞం అంటారు, దాన్ని జ్ఞాన యజ్ఞం అంటారు. మీరు భగవద్గీత ఇంటికారు శ్రద్ధగా చదువుకుంటారనుకోండి, చదివి అర్థం చేసుకుంటున్నారనుకోండి, దాన్ని స్వాధ్యాయ యజ్ఞం అంటారు. మీకు అర్థమైన విషయాన్ని, మీకు అర్థమైన విషయాన్ని గుండు కలిగిన ఆంధ్ర బ్యాంకు వాళ్ళు బంగారం చేసేస్తా ఉంటున్నారు. పట్టాభి సీతారామయ్య గారు పట్టాభిషేక స్వర్ణాభిని చూస్తాను గుండు కలిగిన జ్ఞాపకం వస్తుంది. ఆంధ్ర బ్యాంక్ పట్టాభి సీతారామయ్య గారు స్థాపించారు. పట్టాభి సీతారామయ్య గారు గుండు కలంలో పుట్టారు. ఆయన బందర్లో డాక్టర్ చేశారు కానీ గుండు కలంలో పెట్టారు. ఆయన గుండుగల్లో పుట్టారు కాబట్టి ఆంధ్ర బ్యాంక్ వచ్చిన లాభాల్లో కొంత ఖర్చు పెట్టి గుండుగల్లో బంగారం చేసేస్తా అంటున్నారు. రేపు నుంచి ప్రతాప సీతారామ గారు జన్మస్థలం గుండుగల్ని అని పుట్టడం గుండుగల్ని పెట్టారు. తర్వాత చదువుకోవటం డాక్టర్ పని చేయించింది అంతా బందరు. ఆయన ఆంధ్ర బ్యాంక్ ఎలా స్థాపించాయంటే ఎక్కువ బొంబాయి వెళ్తాను డాక్టర్ అవటానక ఏదో పని మీద బొంబాయి వెళ్ళేవాడు. బందర్లో దొరకడం వస్తువులు అక్కడ కొనుగోడు. ఎవరు పట్టలు తెచ్చుకు పెట్టేవాడు. ఎవరో నేను బందర్లో నేను ఇంత కొన్నాను, బొంబాయిలో ఇంత కొన్నాను, నేను మరి కష్టపడి వస్తువులు తెచ్చాను, ఇంత రాబడి చేస్తాను లేకపోతే ఇవ్వను అనేవాడు. అలా బందర్లో కొనుక్కునేవారు. తర్వాత కొంతమంది ఏం చేశారు, ఊళ్ళో డబ్బు మళ్ళీ ఇది మీద నమ్మకం కలిగి మా డబ్బు జాగ్రత్త పెట్టిన, మా డబ్బు మీ దగ్గర జాగ్రత్త పెట్టినని పట్టాల్సి వస్తారు. కొంతమంది డబ్బు జాగ్రత్త పెట్టుకుంటారు ఆయనతో. కొంతమంది మంది బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర డబ్బు జాగ్రత్త పెట్టుకుంటా ఉంటారు. అలాగే బంధంలో కొంతమంది పట్టాల సూత్రంగా దొరికిచ్చి ఏమంటే 1000 రూపాయలు మీ దగ్గర ఉంచండి, 2000 రూపాయలు మీ దగ్గర ఉంచాం. ఆయనకోసారి ఏంది డబ్బు మన దగ్గర ఉంచుతున్నారు, అడిగి వాళ్ళకి డబ్బు ఇచ్చేందుకు వడ్డీ ఇవ్వమని అడిగితే మంచిదేమో, వాళ్ళకు ఉపకారం ఇది, డబ్బు ఇచ్చిన వాళ్ళకి కూడా ఉపకారం ఇది, మన దగ్గర గడ్డ అడుగుతుంది కదా ఎంతకాలం ఉంటుంది, ఎవరి ఇది పాలన వాళ్ళు నాకు ఇచ్చారు, నువ్వు పాల వడ్డీ చేసి నీకు ఇస్తున్నాను కదా నేను అది పాల వడ్డీ. ఇలా వచ్చేవాళ్ళు ఇలా ఇచ్చేవాడు ఇచ్చేవారు, ఈయన పట్టుకెళ్ళేవాళ్ళు పట్టుకెళ్ళారు. అదే నేను మరి నేను అక్కడ 5 పుచ్చుకుంటాను నీకు ఇస్తున్నాను, ఇదేమో 30 పైసలు వడ్డీ, 5 పైసలు నాకు, ఈ డబ్బు కలవాడికి పాల ఇచ్చేస్తాను. అంటే ఈ ట్రాన్సాక్షన్ 5 పైసలు నాకు, ఆయన పుచ్చుకోవడం పని, నీకు ఇవ్వడం పని, 5 పైసలు నేను తీసుకుంటాను. మీకు ఇలా బందర్లో మొదలుపెట్టాడు. ఇలా చేయగా చేయగా ఇప్పుడు ఆయనకి ఆంధ్ర బ్యాంక్ పెట్టాలని స్ఫురించి అప్పుడు ఆంధ్ర బ్యాంక్ పెట్టాడు. ఇప్పుడు గుండుగరం బంగారం చేసేస్తా ఉంటున్నాడు. డ్రింకింగ్ వాటర్ పెట్టేస్తారంటే గుండుగరంలో ఎవరికైతే ఉద్యోగాలు లేవు వాళ్ళందరినీ ఏడోటి తీసుకెళ్లి ట్రైనింగ్ ఇచ్చేస్తారంటే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎక్కి, అంటే ఆంధ్ర బ్యాంక్ లో ఏది ఎక్కడో చోటు ఉద్యోగాలు ఇప్పించేస్తారటండి, గుండుగరంలో ఎవరైనా చదువుకుంటే చాలా వాడికి ఉద్యోగం ఇప్పించేస్తారటండి, మంచి నీళ్ళు లేకుండా ఏ ఇల్లు ఉంచరటండి, గుండుగరం అంతా బంగారం చేసేస్తా ఉంటారు. అంటే గుండుగరం భక్తులందరూ అదృష్టం. అయితే నువ్వు ఏం చేస్తున్నావమ్మో, స్వర్గం జ్ఞానయజ్ఞం చేస్తున్నావు అంటే నీకు తెలిసిన మంచి విషయాలు ప్రతి లక్ష వారం లేకపోతే ప్రతిరోజు ఎక్కడ కూర్చోబెట్టి గుండుగలలో నాకు మంచి మాటలు చెప్తున్నావు, అది జ్ఞానయజ్ఞం అంటారు. కానీ దాన్ని ఏమంటారు, జ్ఞానం అంటే నీకు తెలిసిన మంచి మప్పుడు ఇక్కడి నుంచి దేవుడు ఎలా వెళ్ళాలో నాకు తెలియదు అనుకోండి, ఈ రకంగా వెళ్ళండి, ఈ రకంగా వెళ్ళండి, ఈ రకంగా చెప్తే అది వాళ్ళు డబ్బు వక్కర్లేదు మనకు, అలా చెప్పటం వల్ల కూడా మనకు చాలా ఉపకారం ఉంటుంది వాళ్ళు మనకి. దాన్ని జ్ఞానయజ్ఞం అంటారు. దాన్ని జ్ఞానయజ్ఞం మీకు తెలిసిన మంచిని ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగితే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే జ్ఞానయజ్ఞం. తర్వాత నువ్వు భగవంతుడు చెప్పిన మాటలు ఇంటికాడ కూర్చుని అధ్యయనం చేస్తే అది స్వాధ్యాయ యజ్ఞం. తర్వాత ద్రవ్యయజ్ఞం. తర్వాత ఏంటంటే ద్రవ్యయజ్ఞం అంటే నువ్వు సంపాదించుకున్న మొత్తం అంటే నువ్వే తెలియకు, నువ్వు సంపాదించుకున్నంత నువ్వే తెలివి, ఇతరులు కొంత సహకారం చేసి నువ్వు తిను, నువ్వు అనుగ్రహించు. నువ్వు రూపాయి సంపాదించుకుంటున్నావు అనుకో, 75 పైసలు నువ్వు అనుగ్రహించు, 25 పైసలు 25 పైసలు ఇతరులకు సహాయించు. అదే నువ్వు ద్రవ్య నువ్వు తిను, అసలు తినొద్దంటాడు నువ్వు. అది అంటే నువ్వు రూపాయి సంపాదించుకుంటే 75 పైసలు నువ్వు తిను, నువ్వేం చేసుకుంటావు నువ్వు చేసుకో, బ్యాంకులో వేసుకుంటావో లేదా ఇంకోటి కొనుక్కుంటావో, ఇంకోటి కొనుక్కుంటే 75 పైసలు నువ్వు తిను, ఇంకా అంటున్నాను ఇంకా పావులన్నీ సమాజానికి అది ఉపయోగపడు. దాన్ని ద్రవ్య యజ్ఞం అంటారు. అంటే యజ్ఞాలు చేసేవాడు పాపరహితుడు అవుతాడు, దోషరహితుడు అవుతాడు, యజ్ఞభావంతో ద్రవ్య యజ్ఞం, జప యజ్ఞం, తర్వాత తప్పు యజ్ఞం, జపం కూడా యజ్ఞమే. అందరికీ డబ్బు ఉంటుందా, అందరికీ డబ్బు ఉండదు. ఒక మనిషి భక్తులు అవడం డబ్బుకి డబ్బుకి భక్తికి ఏం సంబంధం లేదు. జపం చేయడానికి ఇక పైసలు ఖర్చు లేదు, కాళ్ళు కలపక్కనే చేతులు కలపక్కలు, ఇది ఎలా కూర్చుంటారని జపం చేయండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. అలాగే ఈ మనసులో కాకినాడలో సర్పవరం ఒక ఊరు ఉంది, కాకినాడ పక్కన సర్పవరం. ఆ సర్పవరంలో భావనారాయణ స్వామి అనే గుడి ఉంది. కాకినాడ అసలు ఊరు లేనప్పుడు గుడి కట్టారట. కాకినాడ, విశాఖపట్నం, మెడ్రాస్ ఈ ఊళ్ళు లేనప్పుడు ఆ గుడి కట్టారు. 5000 సంవత్సరాలు అంటారు ఆ గుడికి వచ్చి. అంటే ఈ లోపల మరమ్మతులు చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు. దాని పేరు భావనారాయణ స్వామి. సర్వసాధారణంగా నారాయణుడి పేరు ఉంటుంది కానీ భావనారాయణుడి పేరు ఉండదు. ఆ దేవుడి పేరు భావనారాయణుడి. మనం ఈ కాకినాడ వెళ్ళినప్పుడు ఆ గుడిలోకి ఎవరో తీసుకెళ్లారు. ఆ పంచుడు గారు జరిగిన ఈ భావ తగిలించారు. నారాయణుడు నారాయణుడు దేవకోటికి ఆధారంగా ఉన్నవాడు, దేవకు సృష్టికి అంత ఆధారంగా ఉన్నవాడు, అధిష్టానం వస్తూ ఈ భావనారాయణుడు అని పెట్టారంటే, ఒకసారి దేవతల సభలో బ్రహ్మదేవుడు అడిగాడు, ఇక్కడ విష్ణువు యొక్క మహావిష్ణువు యొక్క మాయను ఎవరైనా జయించగలరా? అప్పుడు నారదుడు ఏం సన్నాడు వస్తుంది, మహావిష్ణువును మాయను జయించడానికి నేను సమర్థుని అన్నాడు. ఇక్కడ మాట అక్కడ మాట చెప్పినట్టు ఉంటుంది అనుకున్నాడు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పినట్టు ఉంటుంది మాయను జయించడం అంటే అనుకున్నాడు, జయించాడు. తర్వాత మహావిష్ణువు పరిస్థితులు పెడితే అన్ని పరిస్థితులు ఫెయిల్ అయిపోయాడు. అన్ని పరిస్థితులని ఫెయిల్ అయిపోయాడు. మీకు అర్థమవుతుందండి. అప్పుడు ఇక్కడ కూర్చుని తపస్సు మొదలు పెట్టాడు, ఎటు చూసినా పేరైపోతాం, ఎటు చూసినా మొళ్ళకంపే. ఇది అక్కడ సర్పవరం, ఆ ఊరి పేరే సర్పవరం. ఏమండి అక్కడ అక్కడ కూర్చుని నారాయణుడిని, నారాయణ్ణి అంటే గరుడ వాహనుడు, ఆయనకు వాహనం గరిష్ట మంత్రుడు, శివుడికి వాహనం వృషభం, సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి, మరి గణపతికి వాహనం మూషిక, అది గరిష్ఠమంత్రి వాహనం ఉంది, ఎవరు మహావిష్ణువు. ఆ గరిష్ఠమంత్రి మీద కూర్చున్నట్టు మహావిష్ణువు ఆ భావంలో ధ్యానం చేశాడు. అలా సంవత్సరాలు పడి ధ్యానం చేయగా చేయగా అక్కడ మహావిష్ణువునికి దర్శనం ఇచ్చాడు. ఎవరికండి? నారదుడికి దర్శనమిచ్చి ఏం చేశాడండి? వాడి భావంలో ఎవరి భావంలో ఉంది? వీడికి నేను మహావిష్ణువు యొక్క మాయను జయించగలని చెప్పాడు కదా, అంతకీ చెప్పడం వచ్చింది కదా నడక. నారదుడికి నారదు యొక్క మనస్సులో నారదు యొక్క భావనలో ఉన్న గర్వాన్ని తొలగించాడని దర్శనం ఇచ్చేవరు మహావిష్ణు అని చెప్పి ఆ గుడి కట్టారు. మీరు ఎప్పుడు సర్పవరం అంటారు, కాకినాడ పక్కన ఉందన్నది సర్పవరం. బహుశా ఇప్పుడు కాకినాడ పూర్వం అది పంచాయతీకి ఉన్నది, దాని పేరు భావనారాయణ స్వామి. నారదుడికి దర్శనం ఇచ్చిన రోజు ఆదివారం ఇచ్చారంటున్నాను చదువు, ఆదివారం ఎక్కువ మంది జనం అడుగుతున్నారు అక్కడ సర్పవరం. అది భావనారాయణ స్వామి అంటే నారదుడి భావనలో గర్వం ఎక్కడికి శరీరంలో ఉండదు, మనస్సులో ఉంటుంది. నారదు యొక్క భావనలో నారదు యొక్క మనస్సులో ఉంటుంది వెలితిని, ఆ గర్వాన్ని, అహంకారాన్ని, భగవంతు యొక్క మాయని నేను జయించగలిగినటువంటి పొగరబోత్తనాన్ని, ఆ గర్వాన్ని తొలగించాడు మహావిష్ణువు దర్శనమిచ్చి. అయితే దాని రూపంలో అక్కడ నారదుడు ఆ గుడి కట్టించాడు. అది భావనారాయణ స్వామి. అంటే మహావిష్ణువు యొక్క మాయని నేను జయించగల మంచికి నేను చెప్పవచ్చింది ఎవరికి? నారదుడికి. మమ మాయా దురక్షయ, నా అనుగ్రహం లేకుండా, నా దయ్యం లేకుండా, నా పాదాలను ఆశ్రయించకుండా ఎవడు ఈ మాయని జయించలేడని గీతలో చెప్పాను నారాయణుడు. పరమేశ్వరుడు సర్వేశ్వరుడు ఏమని చెప్పాడంటే, నా అనుగ్రహం లేకుండా, నా దయ్యం లేకుండా ఎవరు నా మాయని జయించలేరు, వాడికి నా మాయ దారేపోతున్నాడు. రెండు రాముడి బొమ్మల్లో చూడండి, ముందు రాముడు ఉంటాడు, మధ్యలో సీత ఉంటుంది, వెనకాల లక్ష్మణుడు ఉంటాడు. మధ్యలో ముందు ఏమంటాడంటే, ముందు రాముడు, మధ్యలో సీత, వెనకాల లక్ష్మణుడు. ఈ లక్ష్మణుడు జీవుడు, సీత మాయ, ముందునాడు రాముడు పరమాత్మ. ఈ మధ్యలో ఉన్నటువంటి మాయ అనే సీత పక్క తప్పుకుంటేనే కానీ లక్ష్మణుడు జీవుడికి దేవుడు కనపడ్డు. అక్కడ సీత మాయ. ఆంజనేయ స్వామి అంటాడండి, అమ్మా నీకు చాలా కష్టాలు వచ్చినాయి, రావణాసుడు అన్న మాట్లాడుతున్నాడు, రాక్షసుడు పీడిస్తున్నారు నిన్ను, రాక్షసుడు నేను చాలా పీడిస్తున్నాడు, రావణాసుడు కూడా నేను అలా ఇబ్బంది పెడుతున్నాడు, నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావు అంటే సీతమ్మందని ఎవడ చేసుకున్న కర్మాలు అనిపించవలసిందే కదా అయ్యో అని నాకు జాలి ఆవిడ మీద ఆవిడ జాలి పడలేదు. లక్ష్మణుని అండ్రాన్ని మాట్లాడినాను, లక్ష్మణుణ్ణి నీ అండ్రాన్ని మాట్లాడిన పైగా దూషించాను, ఆ కర్మ ఇప్పుడు అనిపిస్తున్నాను సీత. అంటే సీతమ్మ భగవంతుడి భార్య అయినా వాడు చేసిన కర్మలు అనిపించవలసిందే. లక్ష్మణుణ్ణి అండ్రాని మాట్లాడినాను, దూషించాను, మామూలుగా మాట్లాడి దూషించాను కదా, ఆ కర్మ ఇవాళ ఉంటాడుందన్నాను. లక్ష్మణ్ణి దూషించకపోతే, లక్ష్మణ్ణి అండ్రాని మాట్లాడకపోతే నాకు ఈ లంకలోకి వచ్చే అగత్యం లేదు. ఆ కర్మ ఇలా వెంటాడింది, నన్ను రావణాసురుడు బాధ పెట్టాడు నువ్వు అనుకుంటున్నావు, రావణాసురుడు కాదు, నేను చేసుకున్న కర్మ రావణాసురు రూపంలో వచ్చి బాధ పెడతాను. అది సీతమ్మ చెప్పు వండర్ఫుల్ టీచింగ్. రావణాసురుడు కాదు ఇంకో రూపంలో వస్తాడు, రావణాసురుని పట్టుకు తిడుతున్నాడు, నేను చేసుకున్న కర్మ రావణాసురు రూపంలో వచ్చు, ఈ కర్మ నన్ను ఎదురు చుట్టిన అండరాని మాట లక్ష్మణుడు అన్నాను. ఎవరినో ఇతరులు చిచ్చుకోవడం ఎందుకు, మనం చేసిన దోషాల రూపంలో ఈ రకంగా అనిపిస్తున్నాం. అంటే నువ్వు ఎవరిని ఇక్కడ తిట్టక్కర్లేదు. రామకృష్ణ పరమహంస గారు భక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలి, ప్రకృతి మనుషులతో ఎక్కువ స్నేహాలు చేయొద్దు, మీరు ప్రకృతి గొడవల్లోకి వెళ్ళొద్దు, మీరు ఎలా పోవటం కాదు, నిరంతరము ప్రకృతి గొడవ ఉండే ప్రకృతి గొడవలో ఉండే మనుషులతో కూడా స్నేహాలు చేయొద్దు అని చెప్పాడు రామకృష్ణ. స్నేహాలు చేయొద్దని చెబితే ముందు జాగ్రత్త కోసం వాళ్ళు గాలి కూడా మీకు తగలనివ్వకుండా అని చెప్పుకోవడం. కొంతమందికి దైవచంద్ర నిరంతరం 24 గంటలు ప్రకృతి గొడవ, 24 గంటలు ప్రకృతి గొడవ, అటువంటి గొడవల్లో మీకు వెళ్ళకండి, ఆ ప్రకృతి మనుషులతో కూడా స్నేహాలు చేయకుండా అని చెప్పి ఆడలేదు. వాళ్ళు గాలి కూడా నిదానంగా మాట్లాడరు, లౌకికంగా మాట్లాడతారు, ఏదో ఆలోచన తెలియనట్టుగా మాట్లాడతారు, మనకు అర్థం కాదని మాట్లాడుతూ ఉంటారు, మనకు అర్థం కాదనుకుంటారు అని మాట్లాడే మాటలు. మీకు అర్థం అవుతుంది, ఈ లౌకికులతో స్నేహాలు చాలా ప్రమాదం, వాడి బుద్ధి చాలా వంకరలుగా ఉంటుంది, ఈ లౌకికుల బుద్ధి చాలా వంకరలు ఉంటుంది అని, వాడి బుద్ధి నిదానంగా ఉండదు, వాళ్ళతో మీకు స్నేహాలు వద్దు సరికదా అని చెబితే వాడు గాలి కూడా మీకు తగలనివ్వకుండా అంటాడు రామ. అంటే భక్తులు జాగ్రత్తగా ఉంటేనే కానీ మీరు తరించడం చెప్పడం కాదు. వాళ్ళ మాటలు కూడా ఒక్క మాట కూడా నిదానంగా ఉండదు, ఒక్క మాట కూడా నిదానంగా ఉండదు. మన కాకినాడలో ఎవరో ఇంత పెద్ద మాట అనకూడదు కానీ ఉంది, మన కాకినాడలో ఎవరో డాక్టర్ గారు అంటున్నారు మన రాజకీయ నాయకుల కంటే టెర్రరిస్టులు మెరుగన్నాడు. అది ఇస్టేషన్ కొంపలు తగలబెడుతున్నారు చూడండి టెర్రరిస్టులు, మన రాజకీయ నాయకుల కంటే టెర్రరిస్టులు మెరుగన్నాడు డాక్టర్ నాకు ఆశ్చర్యం వేస్తుంది. మన అటువంటి మాటలు మన అంత మనకు అనవసరం ఆ మాటలు ఆయన అంటే మరి ఎందుకన్నాడో కానీ రాజకీయ నాయకులు కొంపలు తగలబెట్టేవాళ్ళు కంటే రాజకీయ నాయకుల కంటే కొంపలు తగలబెట్టేవాళ్ళు మెరుగారు. కాకినాడ ఎవరో డాక్టర్ గారితో మాట్లాడుతూ సరైన ఈ మాటలో నాకు ఆశ్చర్యం కలగదు. టెర్రరిస్టులు మెరుగన్నాడు, మన పొలిటీషియన్స్ కంటే టెర్రరిస్టులు మెరుగు. అవి వచ్చి విడిచిపెడతా అంటే ఇప్పుడు ఇంటికి ఎందుకు వచ్చిందంటే రామకృష్ణ పరమహంస ఏం చెప్పారంటే ఈ లౌకికులకు దూరంగా ఉండాలి, అంటే మీరు భక్తి మార్గంలో మీకు అభివృద్ధి ఇది చల్లారిపోకుండా ఉండాలంటే ఈ మూక్షత్వం. ఇప్పుడు గుడ్డివాడికి దారి ఏం కనిపిస్తుంది, పుడివాడికి దారి ఏం కనపడదు. మోగవాడు ఏం మాట్లాడతాడు? మోగవాడు మాట్లాడతాడు, మోగవాడు మాట్లాడదు, బుడ్డివాడు బుడ్డివాడు చూడలేడు, మోగవాడు మాట్లాడలేడు. ఇది ఎవరు చెప్పాడంటే వాడే చెప్పాడు మన జ్ఞానేశ్వర. మోగవాడు మాట్లాడలేడు, గుడ్డివాడు చూడలేడు. అలా ముముక్షత్వం లేని వాడికి, జ్ఞానం పట్ల అపేక్ష లేని వాడికి, మోక్షం పొందాలనే ఆకాంక్ష లేని వాడికి మోక్షం విలువ తెలియదు, భగవంతుని గుడ్డివాడికి ఏది కనపడదు, ఎలా కూడదు, చెవిటి వాడికి ఏ విధంగా అయితే వినపడదు, మోగవాడు ఏ విధంగా అయితే మాట్లాడలేడు. ముముక్షత్వం లేని వాడికి ఆ మోక్షం సాధించాలనే బుద్ధి లేని వాడికి ఆ మోక్షం విలువ కూడా తెలియదు అన్నాడు శాంత జ్ఞానేశ్వరుడు. మనం అందరూ ఎలా ఉన్నావో శాంత జ్ఞానేశ్వరుడు ఏం చెప్పాడంటే, మోగవాళ్ళు మాట్లాడతాను చెవిటి వాళ్ళు వింటున్నారట. మోగవాళ్ళు మాట్లాడటం మొదలు పెట్టారంటే చెవిటి వాళ్ళు వింటే మొదలు పెట్టారంటున్నారు. రెండు సున్నలు అలా ఉన్నాం మన పరిస్థితి. అది సున్నా ఇది సున్నా. అంటే మోక్షం అంటే అందరికీ దాని విలువ తెలియదు. ఆ ముముక్షత్వం ఉన్నవాడికి మోక్షం విలువ తెలుస్తుంది. ఆ జిజ్ఞాసం ఉన్నవాడికి ఆత్మజ్ఞానం విలువ తెలుస్తుంది. జిజ్ఞాస లేని వాడికి జ్ఞానం విలువ తెలియదు. ముముక్షత్వం లేని వాడికి మోక్షం విలువ తెలియదు. ఉన్నా తెలియదు. రామాయణంలో ఆ నీరు స్వచ్ఛంగా ఉంటుందా ఇదన్నది పంచవటి పక్కన నుంచి వెళ్ళిందా అది పంచవటి పక్కన నుంచి వెళ్ళింది అనేది ఏదోనేది అంటే నీరు మనం ఎప్పుడు చాలా క్వైట్గా వెళ్తా ఉంటుంది, దానికి వరద రాదు. అలాగే నీ నది ఎండిపోదు, ఎప్పుడు సమానంగా వెళ్తా ఉంటా నీళ్ళు. హెచ్చు తగ్గర ఉండవు నీరు ప్రవహించడంలో. దానికి మందాకి నీళ్ళు మందంగా వెళ్తా ఉంటుంది నీరు, మందంగా ఎక్కువ స్పీడ్గా వెళ్ళిపోదు, మళ్ళీ గెంతేదు నీరు, బాగా గెంతేదు. చాలా మనం స్నానం చేయడానికి అనుకూలంగా ఉంటుంది, నెమ్మదిగా మనల్ని ముట్టుకుంటుంది, జాగ్రత్తగా వెళ్ళిపోతుంది. అలాగే మనం పడగొట్టి తర్వాత నీళ్ళు మన గోదావరి నీరంతా బురద, గోదావరి నీరంతా బురద. ఆ మందాకి నీళ్ళకి బురద కాదు. మనం డబ్బు కింద ఇస్తే ఆ డబ్బు మనకు కనిపిస్తుంది. ఒక రూపాయి కింద పడేసాం అనుకోండి, అడుక్కెళ్ళిన తర్వాత కూడా అది కనిపిస్తుంది, అంత స్పష్టంగా ఉంటుంది. ఆ మందాకి ఇమ్మొత్తలు పడుస్తుంది. రోజుకి మూడు పూటలు స్నానం చేసేవాడు రాముడు. అక్కడ కలుగుతాను ఒకసారి చేస్తారు, రెండుసార్లు చేస్తారు స్నానాలు, మూడు సార్లు ఎవరో చేయరు. ఆ నది అంటే నన్ను అంత ఇష్టం. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా చూసుకొస్తున్నాం. మూడు సార్లు చేసేవాడు ఆ నది పక్కన కూర్చున్నారు సీతమ్మ రాముడు. అప్పుడు సీతమ్మ అంటుంది, ఈ నదిలో నీళ్లు ఎంత బాగున్నాయి, అంత స్వచ్ఛంగా ఉన్నాడు, చాలా బాగున్నాయి నీళ్లు, చాలా స్వచ్ఛం. ఆ నది ఇచ్చిపెట్టాలనేది వాళ్ళకి లేదు. ఎక్కడి నుంచి? అయోధ్య నుంచి పంచవటి వచ్చాక. అయితే అయోధ్యకి పంచవటికి దగ్గర ఆ జనం చూడటానికి వచ్చేసేవాడు. ఇదేంటి ఇదే అయోధ్యకి చేసేస్తున్నారు, ఇక్కడ ఉంటే లాభం లేదని పంచవటి ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారు. ఇక్కడ దూరం వెళ్ళిపోతే రారు. ఆ నదిని చూసేటప్పుడు ఈ నీళ్ళు ఎంత బాగున్నాయి, ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి, ఎంత నిర్మలంగా ఉన్నాయి, ఈ నీళ్లు ఎంత బాగున్నాయి. అమ్మవారు అంటారు, సీతమ్మవారు అంటారు, నిజమే చాలా నిర్మలంగా ఉన్నాయి, చాలా నిశ్చలంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి చెప్పమంటావో, సత్పురుషుడు హృదయం లాగా ఉన్నాయి. ఆ మందాకి నదిలో నీళ్ళు ఎలా ఉన్నాయటండి, సత్పురుషుడు హృదయంలా ఉన్నాయటండి. లౌకికుడి బుద్ధి కలగాపులకంగా ఉంటుంది, సత్పురుషుడి బుద్ధి కలగ చేతగా ఉంటుంది. అవునంటే అవును, కాదంటే కాదు, ఎస్ అంటే ఎస్, నో అంటే నువ్వు. ఈ లౌకికులు ఉంటారు, ఎస్ అని చెప్పరు, నో అని చెప్పరు, మనకు ఇసిగించేసి బయటికి గట్టేస్తారు. మన వాళ్ళ బయటికి గంటే మనం వెళ్ళిపోతాం ఇసుకొచ్చు. ఎస్ అని చెప్పరు, నో అని చెప్పరు, అదంతా వాళ్ళ దృష్ట్యా అని తెలియజేయట్లేదు. మనకే విసుకొచ్చి బయటికి వెళ్ళిపోతాం. అని చెప్పరు, కాదని చెప్పరు. సత్పురుషుడు అలా అవునంటే అవునని చెప్తాడు, కాదంటే ఎస్ అంటే ఎస్ అని చెప్తాడు, నో అంటే నో అని చెప్పాడు. అది ఎలా ఉన్నాయి మన దాకిన మన దాకిన సత్పురుషుడు ఇమ్మొత్తాడు. గడిపి నవరాత్రులు ఈ ద్వారంలో కడ్డాం పుస్తకం కదా, పుస్తకంలో నేత్ర ఎదురు కట్టాలి మనకు. అయితే మీరు జపం చేయగా చేయగా మనో మూలం, మనస్సు యొక్క మూలం ఆత్మ. ఆత్మన్నా చైతన్యమన్నా బ్రహ్మమన్నా పురుషుడన్నా నారాయణుడన్నా ఆత్మ ఇవన్నీ ఒకటే, ఇవన్నీ పర్యాయ పదాలు. పురుషుడంటే ఈ పురుషులని కాదు, మామూలుగా పురుష దేహం ఉన్నవాడు పురుషుడు కాదు. పురుషులంటే చైతన్యం, పురుషులంటే ఆత్మ. మీకు మీరాబాయి కథ చెప్పాను కదా, ఒక ఒక స్వామి ఉండేవాడు ఎక్కడ బృందావనంలో, మీరాబాయి చూడటానికి కలిసి మేము ఆడవాళ్ళని చూడమన్నాడు. ఆడవాళ్ళని చూడాలంటే మీరాబాయి వెళ్ళి అక్కడ కౌరమించింది. మగవాడు అంటే ఒకడే ఉన్నాడు, ఈ మగవాడు ఉన్నాడు ఎవడు ఆడవాళ్ళని చూడవని చూడవని చెప్పే మగవాడు నాకు ఇంతవరకు ఎవడో కనపడలేదు. ఈడు మగవాడు ఉన్నాడు ఇక్కడ. మగవాడు అంటే పురుషుడు అంటే పరమాత్మ. పరమాత్మకి లింగభేదం లేదు, పరమాత్మకి దేహానికి లింగభేదం ఉంది, దేహానికి లింగభేదం ఉంది, పరమాత్మకి లింగభేదం లేదు. పరమాత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, దేహానికి లింగభేదం ఉండదు. అంటే శరీ దేహ స్త్రీ అని పురుషుడని, పరమాత్మకి లింగభేదం లేదు. అంటే వాడు పురుషుడు అనుకుని ఇంకో అమ్మాయి స్త్రీ అనుకుంటున్నాడు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరమాత్మ ఒక్కడే. నేను పరమాత్మ అంటే ఒక్కడనుకుంటున్నాను, నేను స్త్రీలను చూడండి. ఈ పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మీ గురువు గారు నేను రమ్మంటాడు తలవించుకుని మీరాబాయి రోడ్డు మీకు వచ్చి నేను ఉపనిషత్తులు చదివి నాకు ఇంత జ్ఞానం లేదు, నువ్వు ఒక్క మాటతో నాకు జ్ఞానం కలిగింది వచ్చి నమస్కారం పెట్టాను. పురుషుడంటే పరమాత్మే, పురుషుడంటే నారాయణుడు, పురుషుడంటే చైతన్యం. తావు పుట్టుకతో సంబంధం లేదు, మొత్తం పంచభూతాలకు సృష్టికి జీవనకోటికి అధిష్టానంగా ఉన్న వస్తువు పరమాత్మ. వాడే పురుషుడు, వాడే నారాయణుడు. మరి ఈడేవడం? నేను ఆడవాళ్ళని చూడమని చెప్పాడు, ఈడు పురుషుడాడు. ఈ వీరాబాయి చరిత్రలో వస్తుంది. లింగభేదం దేహానికి లింగభేదం ఉంది, ఆత్మకి లింగభేదం లేదు. నువ్వు దేహంలో ఉండగానే వాడు జ్ఞానేశ్వరుడు అంటాడు, నువ్వు దేహములో ఉండగానే నువ్వు దేహం నీ దేహ నీ ప్రాణం దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళకముందే మనస్సులో వచ్చే వికారాలతోటి నీ మనస్సులో నీ లోపలున్న గుణాలతోటి నీ లోపలున్న వికారాలతోటి నీ లోపల కల్పించేది నీ లోపల ఉన్న వికారాలతోటి నీ లోపలున్న సత్వగుణం రజోగుణం తమ్ముకు గుణాలు ఉన్నాయి కదా, నీ లోపలన్న గుణాలతోటి నీ లోపలన్న వికారాలతోటి నీ లోపలన్న ఆకారాలతోటి వీటికి బతికుండగానే అంటే శరీరంలో ప్రాణం ఉండగానే ఈ గుణాలకి ఈ వికారాలకి దూరంగా కనుక ఉండగలిగితే నీ శరీరం శ్మశానానికి వెళ్ళకముందే ముక్తి సుఖం నువ్వు అనుభవించవచ్చు అన్నాడు. శరీరం చచ్చిపోక్కడ, నీకు అర్థమవుతుందా? శరీరం ఉండగానే నీ లోపల గుణాలకి నీ లోపల వికారాలకి గుణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. లోపల వికారాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. నీకు అర్థమవుతుందా? లోపల నీకు ఏదో ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నిటికీ మీరు శరీరంలో ప్రాణం ఉండగా దూరంగా ఉండగలిగితే ముక్తి సుఖం ఆత్మసుఖం మోక్ష సుఖం బతికుండక పొందొచ్చు అన్నాడు జ్ఞానేశ్వరుడు. మీరు పాడైపోయే మాటలు చెవులతో వినకండి, పాడైపోయే దృశ్యాలు కళ్ళతో చూడకండి. మీరు పాడైపోయేది మీరు మిమ్మల్ని పాడు చేసే దృశ్యాలు కళ్ళతో చూడకండి. కళ్ళు చెవులు దగ్గరగా ఉన్నాయి, కళ్ళు చెవులు దగ్గరగా ఉన్నాయి. మీరు పాడైపోయే మాటలు ఎవరైనా చెప్పినా మీరు చెవులతో వినకండి. మీరు పాడైపోయే దృశ్యాలు కళ్ళున్నా చూడకండి. మీరు పాడైపోయి మాటలు చెవులు నాకు వినకండి, కళ్ళతో తీసి పాడైపోతాండే, చెవులతో తిరిగి పాడైపోతాండే, ఆ చెవులు ఎందుకు కళ్ళు ఎందుకు ఈ కళ్ళు ఏం చేసుకుంటారు, చెవులు ఏం చేసుకుంటారు, కళ్ళు చెవులు మిమ్మల్ని పాడు చేసేస్తాంటే లోపల కొల్ల పెడతాంటే మీరు చెడ్డ మాటలు వినకుండా ఉండటం కూడా చెవితో సాధించవలసిన నిగ్రహమే కదా. చెడ్డ మాటలు చెడ్డ దృశ్యాలు చూడకుండా ఉండాలంటే మీరు కళ్ళతో సాధించవలసిన నిగ్రహం ముందు కళ్ళుని చెవుల్ని అదుపులో పెట్టుకోండి. నరం లేని నాలుకను కూడా అదుపులో పెట్టుకోండి. అదే కాకినాడ డాక్టర్ గారు అంటున్నారు, ఈ నవరాత్రుల్లో శ్రద్ధగా చేసిన వాడికి ఇంద్రియాలు చేసిన మహాపాపాలు కూడా నశిస్తాయి. దశమి రోజున దశమహాపాపాలు నశిస్తాయి. మన పాడు చేసే దృశ్యాలు చూడకండి, కళ్ళు ఉన్నాయని చూడకండి, మీకు చెవులు ఉన్నాయని వినకండి. మీకు చెవులు ఉన్నాయని లోకం మాటలకి మీ చెవి ఇవ్వకండి, మీకు కళ్ళు ఉన్నాయని మిమ్మల్ని పాడు చేసే దృశ్యాలు చూడకండి. ముందు కళ్ళు ఈ చెవులు అదుపులో పెట్టుకోండి. అంటే నువ్వు జపం చేస్తాంటే నీకు మనస్సు యొక్క వ్యాపకాలు తగ్గిపోతాయి, శరీరయాత్రకు సరిపడి పని చేసుకుంటావు. నీ స్వభావాన్ని బట్టండి, ఒక మనిషికి ఒక స్వభావం ఉంటుంది, దాన్ని బట్టి నువ్వు పని చేసుకుంటావు. దానివల్ల నీకు దోషం రాదు, దానివల్ల నీకు పాపం రాదు. నీ దేశయాత్రకు సరిపడి నువ్వు పని చేసుకుంటావు నీ స్వభావాన్ని బట్టి. నువ్వు చేసుకుంటే నీకు జపం వల్ల, ధ్యానం వల్ల, ఒక రూపాన్ని ధ్యానం చేయటం వల్ల, నువ్వు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనుకోండి, ఆ రూపాన్ని ధ్యానం చేయటం వల్ల, లేక ఆ నామాన్ని స్మరించుకోవటం వల్ల నీకు మనసులోకి వచ్చే అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన తలంపులు, అనవసరమైన వ్యాపకాలు తగ్గిపోతాయి. కొంతమంది పని లేకపోయినా కాలక్షేపాన్ని పక్కింటి మీద కూర్చుంటారు, ఆడి పని పాడు చేయటం. కొంతమంది చెయ్యి గడి చేసుకుని ఇంకో ఇంటికెళ్ళి పడిపోతూ ఉంటారు, ఆ కంచం సాయంత్రం వచ్చి తీసుకుంటారు. అమెరికాలో ఒకరింటికొకరు వెళ్ళాలంటే ఫోన్ చేయకుండా వెళ్ళరు, ఒకరు ఇంకొకరి ఇంటికి వెళ్ళాలనుకోండి ఫోన్ చేయకుండా వెళ్ళరు, చుట్టాలని చర్యలు. అంటే మనం వెళ్ళి వారి పని పాడు చేయటం అయితే ఇలా పలాన రోజులు రావాలనుకుంటున్నాం రమ్మంటారు, మీకు కూడా అవకాశం ఉంటే వస్తాం, లేకపోతే మరొక రోజున వస్తాం. ఎంత దగ్గర బంధువులైనా స్నేహితులైనా అమెరికాలో ఫోన్ చేయకుండా వెళ్ళరు. తర్వాత ఇక్కడ ఏ బిల్డింగ్లు కడతా ఉంటారు మన ఇండియాలో, అక్కడ ఏం కడతా ఉంటారు, గుడి గోపురాలు ఇక్కడ కడతా ఉంటారు కదా, ఈ చందాలు తిరుగుతూ ఉంటారు. దేవి నవరాత్రి చందాలు, గణపతి నవరాత్రాలు చందాలు, దేవాలయాలు కడతానికి చందాలు, తర్వాత మీరు సత్ర కడుతున్నామని చందాలు, లేదా మండపాలు కడుతున్నామని చందాలు, ఇలా చందాలు వసూలు చేస్తే అమెరికాలో ఒకరింటికి చందా అడగరు, ఫోన్లు అడుగుతారు. ఏమంటే ఆచార్యులు గారు, పలాన చోట ఇది చర్చి కడుతున్నాం, అది గుడి కడుతున్నాం, మీరు ధనవంతులని విన్నాం, తర్వాత ఇచ్చే స్వభావం ఉందని కూడా మీరు విన్నాం, మీకు ఏదైనా ఇవ్వటానికి అవకాశం ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు అని ఫోన్లు అడిగేస్తారు. వచ్చాక ఇంటికి వెళ్ళరు, అంటే ఇంటికి వెళ్ళి వాళ్ళు ఫోన్లు అడిగితే ఇస్తే తీసుకుంటారు, లేకపోతే ఇక్కడ ఫోన్లు ఎవరైనా చందా అడిగితే ఇంత పొగరేంటి అనుకుంటారు. అది అడిగిన చందా ఫోన్లు అడుగుతున్నాడంటే ఇంత గర్వం ఉంటాడు అనుకుంటారు. అమెరికాలో ఏది అడిగినా సర్వసాధారణంగా ఫోన్లు అడిగేస్తారు. అంటే టైం వేస్ట్ అవ్వకుండా, ఇక్కడికి 10 మైళ్ళు దూరం అనుకోండి, ఇది మళ్ళీ వెహికల్ మీద వెళ్ళాలి, ఏది ఎప్పుడు వాడు ఉంటాడో ఉండడు, ఇస్తానంటాడు ఎవరంటాడు, ఎవరంటే మళ్ళీ టైం అంతా వేస్ట్, ఎంత ఫోన్లు ఒక్క నిమిషం అయిపోతుంది. ఇక పలానా చోట చర్చికి అన్నదానం చేస్తాం, చర్చి దగ్గర మీరు ఎవరైనా డొనేషన్ ఇస్తారని ఫోన్లోనే అడిగేస్తారు. ఇస్తారంటే తీసుకుంటారు, లేకపోతే లేదు, లేకపోతే ఇవ్వలేదు ఇవ్వలేదు అని పదిసార్లు రాపాడు ఉంచుకోరు, మనసుని రాపాడు ఉంచుకోరు.
మనమైతే రాపాడించు అలా రా జపం చేస్తాంటే రాపాడించుకోవడం వదిలిపోతుంది అంటున్నారు ఇక్కడ అని భగవాన్ చెప్తుంది. మీకు అక్కర్లేని గొడవలో మనసులో రాపాడించుకోవటం వదిలిపోతుంది భగవాన్ చెప్పేది ఇక్కడ. అయితే మీరు ఒక భావం మీద మీ మనస్సు నిలబడుతుంది, ఏదో ఒక రూపం మీదో ఒక నామం మీదో మీ మనస్సు కనుక నిలబడితే మీకు అక్కర్లేనటువంటి మీకు అవసరం లేనటువంటి ఆలోచనలు అవసరం లేని సంకల్పాలు రావు. తర్వాత ఇంకోటి ఆందోళన ఎక్కువ నిరంతరం జపం చేస్తుంటే మీకు శరణాగతి భావన వస్తుంది. ఆ శరణాగతి భావం వల్ల మీకు ఆందోళన తగ్గిపోతుంది. ఒక మాట చెప్తాను, మీరు ఎక్కడ అనకండి. మీరు ఒకరోజు బెంగ పెట్టుకున్నారనుకోండి, ఏదో కారణం వల్ల మీరు బెంగ పెట్టుకున్నారనుకోండి, ఎక్కడికి మోసుకెళ్ళకండి. ఏదో కారణం వల్ల మీరు ఒకరోజు మీరు బెంగ పెట్టుకున్నారనుకోండి, ఆ బెంగ పెట్టుకున్న రోజుని మీ మనస్సులో ఉన్న శక్తి, మీ శరీరంలో ఉన్న శక్తి ఎంత వేస్ట్ అవుతుందంటే 15 రోజులు మీరు పని చేసుకునే శక్తి తగ్గిపోతుంది. అంటే ఒక రోజున ఏదో కారణం వల్ల బెంగ పెట్టుకున్నారనుకోండి, ఏదో కారణం 90 కారణాలు ఉండొచ్చు, ఏ కారణమైనా బెంగ. ఇప్పుడు అలా ఒక్కరోజు దండ పెట్టుకుంటే 15 రోజులు శరీరంలో కష్టపడి చేసే శక్తి, మనస్సులో కష్టపడి పనిచేసి ఆలోచించే శక్తి, 15 రోజులు సరిపడే ఎనర్జీ, శరీరానికి మనసు సంబంధించిన ఎనర్జీ ఒక్కరోజుని దండ పెట్టుకుంటే 15 రోజులు మీకు శక్తి తగ్గిపోతుంది. అంటే దండ అంత మనస్సులో ఉన్న శరీరంలో శక్తి అంత తగ్గి బయటకు తీసేస్తుంది. అంటే బెంగలు కూడా తగ్గిస్తుంది అది జపం. ఇది అని చెప్తాను, ఆ జపం ఏం చేస్తుంది, ప్రతి చిన్న విషయానికి దండ పెట్టుకుని అలవాటు తగ్గించి శరణాగతి భావన మీకు ఏర్పాటు చేస్తుంది. ఏంటది గతంలో శరణాగతి, గతంలో ఏంటంటే శరణాగతి, మన చేతులు ఏమీ లేవు. అది ఏమీ లేదన్న సంగతి శరణాగతి లేకపోవటం వల్ల తెలుగుతుంది. మన చేతిలో ఏమీ లేదు, ఏమీ లేదన్న సంగతి మనకు శరణాగతి ఉంటే తెలుస్తుంది. శరణాగతి లేకపోవటం వల్ల మనం ఏదో ఉద్ధరిస్తాం, ఎవరిని ఉద్ధరిస్తామని ఇది అనుకుంటాం. అంచేత నీ ఇంద్రియాలని స్నేహంగా మలుచుకో, నీ ఇంద్రియాలు నిర్మలంగా అట్టే పెట్టుకో, నీ ఇంద్రియాలు నీకు అనుకూలంగా మలుచుకో, నీ మనస్సు నువ్వు అనుకూలంగా మలుచుకో, నీ మనస్సుని నువ్వు అనుకూలంగా మలుచుకో, నీ మనస్సుతో నువ్వు విరోధం పెట్టుకోవద్దు, నీ మనస్సుతో స్నేహితుడిగా ఉండు. నీ మనస్సుతో నువ్వు స్నేహంగా ఉంటే బయట 100 మంది స్నేహితుల కంటే నీ మనస్సే నీకు ఎక్కువ ఉపకారం చేసి పెడుతుంది. నీ మనస్సుతో నీ మనస్సు నీకు స్నేహంగా ఉంటే, నీ మనస్సుతో నువ్వు ఇష్టంగా ఉంటే బయట 100 మంది స్నేహితులు చేసే ఉపకారం కంటే నీ మనస్సే నీకు ఎక్కువ ఉపకారం చేసి పెడుతుంది. నీ మనస్సు నీకు శత్రువు అయిపోతుంది అనుకో, నీ ఇంద్రియాలు నీకు శత్రువులు అయిపోతున్నాయి అనుకో, బయట 100 మంది చేసే అపకారం కంటే నీ ఇంద్రియాలే నీ మనస్సే నీకు ఎక్కువ అపకారం చేసి పెడతాయి. అంచేత అస్తవ్యస్తమైన పనులు, అస్తవ్యస్తమైనటువంటి ఆలోచనలు, అస్తవ్యస్తమైనటువంటి తలంపులు రాకుండా ఈ జపధ్యానములు ఆపుచేస్తాయి, కంట్రోల్ చేస్తాయి. వాటిని అంటే ఒక కండిషన్లో పెడుతుంది ఈ మైండ్ని, ఈ శరీరాన్ని జపం ఒక కండిషన్లు పెడితే ఆ ధ్యానము అలాగే ఈ లోపల జపము ధ్యానము నదీ ప్రవాహం లాగా, అంటే జీవనది లాగా నదిలో నీరు ఏ విధంగా ప్రవహిస్తుందో నీ జపము నీ ధ్యానము నీ ఇష్టదేవత పట్ల నీ ఇష్టదైవం పట్ల అలా ప్రవహిస్తుంటే అక్కడ డస్ట్ అంతా పోయి, నువ్వు కల్పించుకున్నదంతా పోయి సహజం నీ హృదయంలోనూ సహజంగా ఉన్న నిజం, సహజంగా ఉన్న సత్యం నీకు ఎరుకులోకి వస్తుంది. అంటే విద్యాభావన పోతుంది ఈ జపధ్యానం వల్ల, మిథ్యాభావన పోతుంది ఆత్మభావన కలుగుతుంది. మిథ్యాభావన పోతుంది ఆత్మభావన కలుగు, లేనిది లేనట్టు తెలుస్తుంది, ఉన్నది ఉన్నట్టు వ్యక్తమవుతుంది. లేనిది లేనట్టు తెలుస్తుంది, ఉన్నది ఉన్నట్టు వ్యక్తమవుతుంది.
ఇది ఈ జపధ్యానముల వల్ల ఇలా మమ్మల్ని ఆహ్వానించిన వారు ఇలా వర్షంగా ఉంది ఇక్కడ రెండింటికి నాలుగింటికి మూడున్నర నాలుగింటికి అక్కడికి వచ్చేయమన్నారు. అప్పుడు నాలుగున్నర పైన అవుతుంది. ఇలా మేము ఎవరింటికైతే అతిథులుగా వచ్చాము వారు ఏమన్నారంటే రెండింటికి మొదలుపెట్టి మూడింటికి మానేసి మూడున్నరకు ఇచ్చేయండి మా ఇంటికి అని చెప్పారు. నాలుగున్నర అయిపోయింది. టైం ఎక్కువ తీసుకున్నాం. అతిగా కూడా మాట్లాడకూడదు. అతిగా కూడా మనం ఎవరితో ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు అతిగా మాట్లాడకూడదు. అతిగా మాట్లాడితే అవసరం లేని మాటలు వస్తాయి. క్లుప్తంగా మాట్లాడుతున్నాం అక్కడ అవసరమైన మాటలు, అతిగా మాట్లాడితే అవసరం లేని మాట్లాడు. మౌనం బంగారం అయితే, మౌనం పాలైతే నీకు అర్థమవుతుంది. అతిగా మాట్లాడి మాట్లాడి నీళ్ళు లాంటి మౌనం బంగారం అనుకోండి, మాటలు రాదు. నీకు అర్థమవుతుంది. మౌనం అమృతం అయితే మాటలు నీళ్ళు. ఇంకోటి మౌనానికున్న మౌనానికి ఉన్న శక్తి బోధించడానికి మాటలకు ఉండదు. అంటే మీరు ఉబరాట పడుతున్నారు కాబట్టి చెబుతున్నారు ఈ మాటలన్నీ. అదే మౌనం చాలు. మౌనం బోధించినంత శక్తివంతంగా మాట బోధించలేదు. అంటే మౌనం అంటే హృదయంతో మాట్లాడుతుంది. మాటలతో పదేముంది? హృదయంతో మాట్లాడే ఇప్పుడు మాటలతో పనేముంది? అయ్యా మాట నీళ్ళైతే మౌనం పాలు, మౌనం బంగారం అయితే అది ఊరికి ఎత్తడం ఏది? మాటలకు బంగారానికి ఇత్తడికి పాలుకి నీళ్ళకి ఎంత తేడా ఉంటుందో మౌనానికి మాటకి అంత తేడా. శాశ్వతమైన స్థితిని పరమాత్మ స్థితిని అందించేది మౌనం. శాశ్వతమైన స్థితిని పరమాత్మ స్థితిని చావు పుట్టుకలతో సంబంధమైనటువంటి సత్యాన్ని అందించేది మౌనం. ఈ మాటలు ఈ కాలంలో ప్రవహించే నీళ్ళు అంచేత అమ్మగారు చెప్పారు ఒక గంటలో వచ్చేయండి మా ఇంటికి మళ్ళీ. అంటే మనం నేర్చుకోవాల్సిన దాంట్లో అతిగా మాట్లాడకపోవటం కూడా ఒక వ్రతం. మనం ఎప్పుడైనా సరే ఆ సబ్జెక్ట్ ఎంతవరకు చెప్పేసి వదిలేయాలికైనా అతిగా మాట్లాడకూడదు. అతిగా మాట్లాడటంలో ఎనర్జీ వేస్ట్. తర్వాత అతిగా మాట్లాడటంలో మనకు అక్కర్లేని మాటలు వస్తాయి, మనకు అవసరం లేని మాటలు వస్తాయి. అంచేత ఇంతకీ ఇప్పుడు ఈ జపం గురించి చెబుతున్నాం ఇక్కడ. మీరు జపం చేసుకోండి శ్రద్ధగాని. మేము జపం చెయ్యం, ధ్యానం చెయ్యం, గుళ్ళోకి వెళ్ళాం, దేవుడికి నమస్కారం చెయ్యం, ఇవన్నీ ఎందుకు చెయ్యాలి అంటా ఎందుకు చేయాలని అంటారని కూడా చివరికి మీ వ్యసనాల్లో పడిపోతారని చెబుతున్నాడు. మంచి వదిలేశాడే మనిషి చెడ్డలో గడిపోతాడు. మంచి వదిలేశాడనుకున్న మనిషి చేయటం, నేను చెడ్డ చేయటం లేదు కదా మంచి చేయటం మానేశానంటే చెడ్డ చేయటం లేదు అనుకుంటే కొంతకాలం కూడా నెమ్మదిగా చెడ్డలో గడిపోతాడు. మనస్సు ఏదో ఆలోచన లేకుండా ఉండలేదు. అది మనస్సు మంచి ఆలోచన వదిలేసింది అనుకోండి చెడ్డ ఆలోచనలో గడిపోతుంది మనం. అంటే చేతులతో మంచి చేయాలి, నోటితో మంచి మాట్లాడాలి, మనసుతో మంచిని ఆలోచించి ఏం చేయాలంటే ఆత్మజ్ఞానానికి మంచి పునాది రాదు. మేము గుళ్ళోకి వెళ్ళమండి, పూజ చేయమండి, జపం చేయమండి, ధ్యానం చేయమండి అని ఇలా అనుకుంటారనుకోండి, ఏదైనా భగవద్గీతను అధ్యయనం చేయమండి, మహాత్ములతో సత్పురుషులతో సహవాసం చేయమండి అని మీరు అంటారు కూడా అలా ఉంటే ఉండండి. నెమ్మదిగా దర్శనం దాకా వెళ్ళిపోతాడు ఆ మనిషి. వెంటనే కాకపోయినా స్లోగా దర్శనంలోకి జారిపోతాడు. నీ ఎక్కడైనా బుర్రగొన్న చోట గోదావరి నది పక్కన కానీ కాలువ పక్కన కానీ బుర్రగొన్న చోట కాళ్ళు వేయండి, నెమ్మదిగా బుర్రగొన్న మిమ్మల్ని లాగేస్తుంది. ఇంకా అందులోంచి బయటికి రాలేదు. ఎప్పుడైతే మంచి వదిలేశాడు మనిషి, వాడు స్లోగా ఒకసారి కాకపోయినా అకస్మాత్ స్లోగా వ్యసనాల్లోకి వెళ్ళిపోయి శుభ్రంగా భ్రష్టుడు అయిపోతాడు. వాడికి ఈ లోకం లేదు, పరలోకం లేదు. వాడు ఇంటికి బరువు, సమాజానికి బరువు, భూమికి బరువు. ఇంటికి బరువు, సమాజానికి బరువు, భూమికి బరువు. అంటే ఇంటికి భగవాన్ ఇక్కడ చెప్పేది ఏంటంటే, యలముక్షిగా మీరు మంచిని వదిలేసి చెడ్డకి వెళ్ళిపోతారు, జపజ్ఞానం విడిచిపెట్టేస్తే మీ మనస్సు అక్కడ లేని తలంపులకు వెళుతుంది, ఉపయోగం లేని తలంపుల్లోకి వెళ్ళిపోతుంది. మీకు ఉపయోగం లేని తలంపులు రావటం వల్ల మనస్సుకు నిదానం పోతుంది, మీ బుద్ధికి ఆలోచన శక్తి తగ్గిపోతుంది. అంటే జపజ్ఞానములు, పూజ, జపము, ధ్యానము, ఇది విచారణ. విచారణ ఆ విచారణ చేసి మీరు మానేస్తారనుకోండి, మీ బుద్ధి మందగించిపోతుంది, బుద్ధి బండకెచ్చిపోతుంది, బుద్ధి మందగించిపోతుంది. అయితే చూపు ఏదైనా చూపు ఎలా మందగిస్తుందో, విచారణ చేయటం మానేస్తే బుద్ధి కూడా మందకిస్తుంది. అంటే మీరు జపధ్యానములు, విచారణ, తర్వాత అని పూజ అని మీరు చేయగలిగిన సార్ మీరు చేసుకోండి. చేసుకుంటే ఆ పునర్జన్మ రాబోయే జన్మల వాసన కూడా కాలి బూడిదైపోతారు. రాబోయే జన్మల్లో మనకు కొన్ని కొన్ని వాసనలు వస్తాయి కదా, కొన్ని కొన్ని వాసనలు ఉంటాయి, కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి. రాబోయే జన్మలు తీసుకొచ్చి వేగించని విత్తనాలు, వేగించిన విత్తనాలు మరో వేగించకుండా విత్తనాలు భూమిలో పెడితే మళ్ళీ మొక్కలు అయిపోతాయి. మనకు అలాగే పునర్జన్మలు వచ్చేస్తాయి. మీకు అర్థమవుతుంది. అంచేత మీరు అవన్నీ నిదానంగా ఉండాలి. మిమ్మల్ని విచారం జపం విడిచిపెట్టద్దు. ధ్యానం జపం విడిచిపెట్టి మీ మనసు అస్తవ్యస్తం అయిపోతుంది. జపం విడిచిపెట్టద్దు, ధ్యానం విడిచిపెట్టద్దు, సజ్జన సాంగత్యం విడిచిపెట్టద్దు. సజ్జన సాంగత్యం జపం విడిచిపెట్టద్దు, తర్వాత విచారణ విడిచిపెట్టద్దు. విచారణ అంటే ఇది మనకి ఏం ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఉపయోగపడదు. ఈ మాట విన్నాం, ఈ మాట మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఉపయోగపడదు. ఏది మనకు మంచి చేస్తుంది, ఏది మనకు మంచి చేయదు అనే వివేకం, విచారణ, డిస్క్రిమినేషన్. మీరు అంటే విచారణ చేయాలనుకోండి, డిస్క్రిమినేషన్ లేకపోతే మరుసటి క్షణం అన్డిస్క్రిమినేషన్ వెళ్ళిపోతున్నాడు శంకరాచార్య. మీరు ప్రాపర్గా ఆలోచించడం మానేశారనుకోండి, బుద్ధి బండబారిపోతుంది. ఇంకా నీటికి పాలుకి కూడా చాలా తెలియని పరిస్థితిలోకి వచ్చేస్తారు డిస్క్రిమినేషన్ ఎప్పుడైతే విడిచిపెట్టారు. ఇది నీరు, ఇది పాలని కూడా తెలియని పరిస్థితిలోకి వచ్చేస్తారు. ఏది మనకు మంచి, ఏది మంచిది కాదు అనేటువంటి ఆ చిన్న విషయాలు కూడా మీకు అర్థం కాని పరిస్థితిలోకి వచ్చేస్తారు. డిస్క్రిమినేషన్ విడిచిపెట్టారా, అన్డిస్క్రిమినేషన్ కలిగా అన్నాడు ఆచార్య. ఇవన్నీ మన అంది ప్రేమ కొలది, ఈ జీవకోటి తరించాలని మనంతటి అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ ఎఫెక్షన్ మనం కూడా ఆ దుఃఖం లేని, అశాంతి లేని స్థితికి, దుఃఖం లేని స్థితికి, పునర్జన్మ లేని స్థితికి తీసుకెళ్లాలని వాళ్ళంతా దయతో చెప్పిన మాటలే కాని ఇదంతా కూడా వాడు సౌహృదయంతో సద్బుద్ధితో చెప్పిన మాటలే. ఇందులో ట్రేడ్ లేదు. సుకృత్తి అంటాడు గీతలు అంటాడు. సుకృత్తి అంటాడు అంటే మీరు ఏదైనా నాకు ఉపకారం చేస్తాడని, నేను మీకు ఏదైనా ఉపకారం చేస్తే వ్యాపారం అన్నాడు భగవద్గీత. మీరు నాకు భవిష్యత్తులో ఏదైనా ఉపకారం చేస్తారని, నేను మీకు ఏదైనా ఉపకారం చేస్తానుకుని అదృష్టిలో పెట్టుకున్నాను, అది వ్యాపారం అన్నాడు. మీరు చేసే ఉపకారాలతో సంబంధం లేకుండా, మీరు నాకు ఏం ఉపకారం చేస్తారని దాంతో ఆలోచించే సంబంధం లేకుండా, నాకు ఉపకారం చేసే శక్తి నాకుంటే చేయటం సుహృత్ అన్నాడు. సుహృత్ అంటాడు ఎవరు, భగవంతుడు, స్వామివారు, వాసుదేవ స్వామివారు. అంటే
ఇతరులు నీకు ఫలానా వీళ్ళకి ఉపకారం చేస్తే భవిష్యత్తులో ఈ రకంగా మనకి వీళ్ళు ఉపకారపడతారని చేసుకుంటే అది భక్తి కాదు, జ్ఞానం కాదు, వ్యాపారం అని చెప్పాడు. ఇట్ ఇస్ మియర్ ట్రేడ్. ఇట్ ఇస్ మియర్ ట్రేడ్ కానీ సుహృత్ అలా కాదు. వాడు చేసే శక్తి ఉంది కాబట్టి చేస్తాడు. ఎవరి వాళ్ళు మనకేదో చేస్తారని మటుకు చేయలేడు. వాడికి శక్తి, వాడు చేయగల శక్తి ఉంది కాబట్టి చేస్తాడు. వాడు చేసినా చేయకపోయినా ఇంకా మనస్సు అటు వెళ్ళదు ఇంకా. వాడు సుహృత్, వాడు సుహృత్, వాడు మహావిష్ణు యొక్క దైకి పాత్ర. అది ఎవడు దైకి పాత్రుడు అవుతాడు? మోక్ష కారకుడు విష్ణు. వాడు ఎవడు మహావిష్ణు యొక్క దైకి, వాడు ఎవడు సుహృత్తు పాత్రుడు అవుతాడు. రాబోయే మీటింగ్లో దొడ్డిపెట్లకి 4 మైళ్ళ దూరంలో బూరిగపల్లి అనే ఒక ఊరుంది. ఆ బూరిగపల్లిలో బెల్లం బాగుంటుంది. బెల్లం బా బూరిగపల్లి అంతా బెల్లం చేస్తారు, ఊరంతా చెరిగిపోట్లేదు. వాళ్ళు అప్పుడే 4 సంవత్సరాలు దాన్ని రమ్మంటున్నారు, మేము వెళ్తలేదు, మేము రమ్మంటున్నాం, వస్తాం వస్తాం అంటున్నారు. వాయిదాలు ఏమిటో కానీ క్రియ ఏదన్నారు మొన్న పాలకులు ఉంటే అక్కడ వచ్చేవాళ్ళు. మీరేం మాట్లాడారు, మీకు ఇష్టం లేకపోతే మాట్లాడటం మానేయండి, మమ్మల్ని చూసి వెళ్ళిపోండి అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, బూరిగపల్లి వాళ్ళు మీ బంధువుల ఇంటికి మీరు ఎప్పుడైనా చూడటానికి అడుగుతున్నారు కదా, రండి, మీరు మాట్లాడుతూ అరగంట గంట మాట్లాడండి, లేకపోతే మమ్మల్ని చూసి వెళ్ళిపోండి అన్నారు చెప్పారు. అయితే శనివారం బూరిగపల్లి వెళుతున్నాం. అది శనివారం మీరు కష్టపడి రావద్దు. ఇంచక రావద్దు అంటున్నానంటే దొడ్డిపెట్లకి, దొడ్డిపెట్లకు కూడా ఇంకా 4 మైళ్ళ దూరం, అది కెనాల్ రోడ్ అక్కడ పెద్ద కార్లు అవి ఎక్కువ ఉండవు. మేము ఏదో మాట పోషించుకోవడానికి వెళుతున్నాం, ఆడిన మాట తప్పకూడదు కాబట్టి మేము వెళుతున్నాం. అంటే మీరు అందరూ వచ్చి అక్కడికి వచ్చి ఇబ్బంది పడవద్దు. ఇప్పుడు శనివారం, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు బూడిగపల్లి, బూడిగపల్లి బెల్లం. అదేంటి బూడిగపల్లి బెల్లం అంటే చాలా రుచిగా ఉంటుంది, అది దాన్ని బూడిగపల్లి బెల్లం అంటారు. అక్కడ అంటే చెరుగు, ఆ ఊరంతా చెరుగు చోట్లే. అక్కడికి మీరు రావద్దు, నేను వెళుతాను. మీకు అర్థం అవుతారు, ఆ గ్రామస్తులు ఎవరో 10 మంది ఉంటారు, వాళ్ళు మాది గోష్ఠి అంటారు, అది ప్రవచనం కాదు, ఏదో గోష్ఠి వారి మీద మాట్లాడుకుంటాం వచ్చేస్తాం. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు, తర్వాత ఆదివారం మధ్యాహ్నం విజయదశమి. విజయదశమి రోజున ఏదో మీరు వస్తున్నారు, హాల్ ఉంది, ఏదో హాల్ బుక్ చేశారు అక్కడ నరసాపురంలో. నరసాపురంలో అది తెలగా కళ్యాణ మండపం ఏదో అంటారు, తెలగా వైఎన్ కాలేజీ. అక్కడ భీమవరంలో నరసాపురంలో వైఎన్ కాలేజీ ఉంది. ఆ వైఎన్ కాలేజీలో ఒక ఆడిటోరియం ఉంది, వైఎన్ కాలేజీ ఆవరణలో ఒక ఆడిటోరియం ఉంది. అది విజయదశమి రోజున మధ్యాహ్నం 2 గంటలకు. అయ్యా మీరు నరసాపురం రావచ్చు, బూరిగపల్లి రాకూడదని కాదు, వచ్చి ఇబ్బంది పడద్దు. అక్కడ ప్రయాణాలకు కొంచెం ఇబ్బంది అని అంటే ఈ 2 రాబోయే 2 మీటింగ్లు, 2 ప్రవచనాల తర్వాత విజయదశమి వెళ్ళిన తర్వాత మళ్ళీ నవంబర్ 1 జిన్నూరు ప్రవచనం, నవంబర్ 1 జిన్నూరు ప్రవచనం. తర్వాత జూలై 9 దీపావళి, దీపావళిలో మరుసటి రోజునే గోవర్ధన గిరిస్తాడు ఎవరు, స్వామివారు. తర్వాత జూలై 11, జూలై 9 దీపావళి, జూలై 11 పాలక క్షత్రియ కళ్యాణ మండపంలో మీటింగ్. జూలై 11
నవంబర్,
నవంబర్ 11 ఇది అక్టోబర్ 4, నవంబర్ 9 దీపావళి, నవంబర్ 9 శనివారం బూరిగపల్లి, వచ్చి ఆదివారం ఎక్కడ నరసాపురం. బూరిగపల్లి మీరు సెంపడి రావద్దు, చిన్న కార్లు ఉన్న వాళ్ళు రావచ్చు, చిన్న కార్లు ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. తర్వాత తర్వాత నవంబర్ 1 జిన్నూరు, నవంబర్ 9 దీపావళి, నవంబర్ 11 పాలకుల క్షత్రియ కళ్యాణ మండపం, నవంబర్ 11. తర్వాత నవంబర్ 15 జువలపాలెం,
మనం సూరమ్మ గారి జ్ఞాపకార్థం పెడుతున్నాం. నవంబర్ 15 జగులపాలెం, తర్వాత నవంబర్ 18 తణుకు కళ్యాణ మండపంలో. నవంబర్ 18 తణుకు కళ్యాణ మండపంలో భక్తులైన మీకందరికీ ఈ సమాచారం తెలియపరచడం.
శాంతి శాంతి శాంతి.